ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मया तदमिदं सर्वं जगत् अव्यक्ता मूर्तिना मस्तानि सर्वभूतानि न चाहं तेष्वा वस्तितः। मया तदमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मस्तानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः। मया तदमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मस्तानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः। భావం భాషం చెప్పినది ఏసీ భక్తివేదంత స్వామి శిలా ప్రభుపాద్. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరింపబడి ఉన్నది. జీవులన్నీయూ నాయందు ఉన్నవి, కానీ నేను వానియందు లేను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు జడమైన ఇంద్రియములకు అనుభూతుడు కాడు. ఇదే విషయం క్రింది విధంగా తెలుపున్నది. అంతః శ్రీకృష్ణ నామాది నాభావ్యాగ్రహం ఇంద్రియై సేవోన్ముఖే హి జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యత. శ్రీకృష్ణ నామ మహిమలు లీలాదులు ఇంద్రియములచే అవగాహనకు రావు. తగిన నేతృత్వంతో భక్తియుత సేవ ఎందు నిలిచిన మనుజునికే అతడు స్వయముగా విదితుడు కాగలడు. కనుక ప్రేమాంజనచరిత భక్తి విలోచన అయిన సంతస్తదైవ హృదయేషు విలోకయంతి అని బ్రహ్మసంత తెలుపునది అనగా దేవదేవుడైన గోవిందుని ఎర దివ్యమైన ప్రేమను వృద్ధి కావించుకున్న వాడు ఆ భగవాన్ని సదా అంత బాహ్యములలో కాంచగలడు. ఓం అజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజన శలకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణు పదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే స్మృతే జయపతాక స్వామి నిత్నామనే నమ ఆచార్య పదాయ నైతాయి కృప పదాయని గౌరకథా ధామదాయ నగర గ్రామతారని నమా ఓం విష్ణు పదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే స్మృతి భక్తి వేదంత స్వామి నిత్నామనే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణ నిర్విశేషిస్తున్న వారి పాశ్చాత్య దేశతారని వాంఛాకల్ప తరుభ్యష్ట కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. కొత్తగా వచ్చినటువంటి స్టూడెంట్స్కి విశేష కార్యక్రమానికి ఆహ్వానము. ఈరోజు టాపిక్ వచ్చి పరిపక్వత, ఆధ్యాత్మిక పరిపక్వత. ఇక్కడ ఏ యొక్క విషయంలో కూడా అది భౌతిక విషయంలో తీసుకున్నా కానీ ఒక వ్యక్తి బాగా డీల్ చేయాలంటే పరిపక్వత అనేది ముఖ్యం. ఇప్పుడు చాలామంది సమాజంలో సక్సెస్ అవుతూ ఉంటారు, కొంతమంది సక్సెస్ కాకుండా ఉంటారు, విఫలమైపోతుంటారు, విజయవంతం అవుతుంటారు, విజయం కోల్పోతూ ఉంటారు. కొంతమంది బాగా ఈ యొక్క పేరు ప్రఖ్యాతలు సాధిస్తూ ఉంటారు, కొంతమంది బాగా దాన్ని వ్యతిరేకంగా ఈ యొక్క ఎక్కువ చనిపోయి తెచ్చుకుని వస్తుంటారు. వీటికంతా కూడా పరిపక్వతతో సంబంధించి వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు చేసే విధానాలంతా కూడా. బయట ఎట్లంటే పరిపక్వత అనేది ఒక వ్యక్తి బాగా పరిపక్వం చెంది ఉంటారు భౌతికంగా, అతనికి తన కర్మను బట్టి వస్తుందన్నమాట. అది మంచి పుణ్యకర్మ ఉన్నట్లయితే అతనికి మంచి తెలివితేటలు మంచి పరిపక్వత అనేది ఉంటుంది. పుణ్యకర్మ లేకపోతే అతనికి అది రాదన్నమాట. కృష్ణ చైతన్యాన్ని అట్లా కాదు. ఇది మన యొక్క సిన్సియారిటీ మీద ఉంటుంది. మనం ఏ విధంగా ఎంత సిన్సియర్గా మనం ప్రయత్నం చేస్తున్నామో, మనం ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం కృష్ణ చైతన్యం మీద అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ పరిపక్వత రావాలన్నా కానీ మనకి ముఖ్యంగా ఒకటి చాలా చాలా ముఖ్యం, పరిపక్వత తెచ్చుకోవాలి. చాలా మంది కొన్ని సంవత్సరాలు భక్తి చేస్తూ ఉంటారు, వాళ్ళు అంత పరిపక్వత అనేది ఉండదు వాళ్ళకి, వాళ్ళ అభివృద్ధి అనేది కనిపించదు. కొంతమంది కొత్తగా వచ్చింటారు, కొన్ని రోజులకే చాలా పరిపక్వతను సాధిస్తారు వాళ్ళు. వీళ్ళ భేదం ఏమంటే వీళ్ళు చాలా ఉన్నాయి కారణాలు దీనికి, లైక్ ఇంతకుముందు జన్మలో కూడా అతను భక్తిని ఆచరించవచ్చు, ఇంతకుముందు ఇంతకుముందు జన్మలో అతను ప్రీవియస్ బర్త్ యాక్టివిటీస్ ఉండొచ్చు. రెండేది వచ్చి గురువు యొక్క ఆజ్ఞలను తీవ్రంగా పాటిస్తూ ఉండాలి. ముఖ్యంగా మీరంతా బ్యాచిలర్స్ కాబట్టి బ్రహ్మచారీస్, వాళ్ళ పరిపక్వతను సాధించాలంటే తపస్య చాలా చాలా ముఖ్యం. తపస్య లేకపోతే అతని పరిపక్వత అనేది రాదు. మన శ్రీమతి భాగవతంలో చూసినట్లయితే దక్షిణ యొక్క కుమారులు హరియశ్వాసు శౌలశ్వాసు అని ఉన్నారన్నమాట. వాళ్ళు 10,000 మంది హరియశ్వాసు, 1,000 మంది శౌలశ్వాసు, దక్షిణ యొక్క కుమారులు వాళ్ళు. వాళ్ళు జన్మ తీసుకుంటుంటేనే 10,000 మంది హరియశ్వాసు జన్మ తీసుకుంటున్నానే అతను రాజు, దక్షుడు వచ్చి సామాన్య వ్యక్తి కాదు చక్రవర్తి అతను రాజు. అతనేం చేస్తాడంటే తన కుమారుని అంతా కూడా నారాయణ సరస్సు దగ్గరికి పంపించాడు, దేనికోసమని తపస్సును ఆచరించమని చెప్పి. తపస్సు అంటే కఠినంగా జీవించడం, ఇది చాలా చాలా ముఖ్యం. అతను చాలా తెలివైనటువంటి వ్యక్తి దక్షుడు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు, ధనం ఉంటే తన బిడ్డలు ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఎక్కువ ధనం ఉందనుకో, చక్రవర్తి బిడ్డనుకో ఏం చేస్తారు, వాళ్ళ స్కూల్ కూడా పోవాల్సిన పని, టీచరే ఇంటికి రావాలా, బాగా డబ్బులుంటేనే ఏం చేస్తారు, వాళ్ళు స్కూల్ కూడా పంపించరు, టీచర్ ఇంటికి వచ్చి ఏసీ రూమ్లో అన్ని రకాల ఫెసిలిటీస్తో అతనికి బోధన నేర్పించాలి. ఈ సిస్టమ్ వర్క్ చేయదు, ఇది పనిచేయదు, ఇది ఫెయిల్యూర్ సిస్టమ్ అనమాట. అది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాను, విద్యార్థికి ఫస్ట్ తపస్సు. ఈ దక్షుడు ఉదాహరణ ఇక్కడ. దక్షుడు ఏం చేశాడు, తన బిడ్డల్ని నేరుగా నారాయణ సరస్సుకి పంపించేశాడు. అక్కడేం ఉండడానికి కూడా షెల్టర్ లేదు. వాళ్ళు తెల్లవారితో అల్లి మనం లేసేవాళ్ళు, 3 గంటలకు చలి, భయంకరమైన చలి, ఆ నీటిలో స్నానం చేసేవాళ్ళు. ఈ విధంగా చేయడం వల్ల ఏమైంది, వాళ్ళ మైండ్ వెరీ స్ట్రాంగ్ అయిపోయింది. మన మైండ్ అంత స్ట్రాంగ్గా లేదు. మనము తెల్లవారు తినేటటువంటి బ్రేక్ఫాస్ట్ని ఈవినింగ్ గుర్తుపెట్టుకోలేము మనం. ఒక వారం ముందైతే అసలు ఏం గుర్తుంది, తిన్నామో తినలేదో కూడా తెలియదు. అంటే మన అట్లా అలవాటు అయిపోయినది, మన పరిస్థితి అట్లా, మన తపస్సు అనేది తెలియదు మనకి. ఎంత లేజీ ఫెలోస్ అయిపోతున్నామంటే ఇంద్రియాలకి శరీరానికి కష్టాన్ని ఇచ్చేది తెలియదు మనకి. యాక్చువల్లీ విద్యార్థి ఫస్ట్ అదే చేయాలి, స్టూడెంట్ అంటే తపస్సుతో ప్రారంభమవుతుంది, కఠినమైన తపస్సు. వీళ్ళు హరియశ్వాసు వాళ్ళు ఏం చేశారు, ఈ నారాయణ సరస్సు దగ్గరికి వెళ్ళి కఠినమైన తపస్సును ఆచరిస్తున్నారు. తపస్సు అంటే మైండ్ ఏం కోరితే అది ఇవ్వకుండా ఉండడం. సినిమా బోలనిపిస్తుంది మైండ్, బట్ సినిమా ఇవ్వకూడదు అనమాట. టీవీ చూడాలనిపిస్తుంది ఇవ్వకూడదు, ఇంటర్నెట్ చూడాలనిపిస్తుంది ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుంది, జంతువుకి మనకి డిఫరెన్స్ లేదు. ఒకవేళ మీరంతా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒకవేళ ఇస్తే మైండ్ గుమ్మనా ఉంటుందంటే ఉండదు. ఒక సినిమా చూస్తే గుమ్మనా ఉండదు, మళ్ళీ ఏం చేస్తుంది, ఇంకో సినిమా బోలండి. దానివల్ల ఏమైనా ఆనందం ఉందంటే లేదు. అడిగి చూసిన తర్వాత ఏమవుతుంది, అవంతా చెత్త అంతా మనం లోపలేసుకొని వస్తాం. వాళ్ళకి డబ్బులు ఇస్తాము, చెత్త మనం తీసుకుంటాం, అంత దట్టి అవంతా కూడా ఇల్యూజన్స్ అంతా మనం, ఆ ఇల్యూజన్స్ అంటారు దాన్ని, ఆ మాయనంతా మనం అసలు దేనికి పనికిరాదు మన జీవితంలో. మైండ్ అంతా గలీజ్ అయిపోతుంది, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేం, ఇతర యొక్క స్నేహితులతో అంత మంచి రిలేషన్, ఎందుకంటే మైండ్ డిస్టర్బ్ అయిపోయింది టోటలీ. మనమేమనుకుంటున్నాము, అక్కడ ఆనందం వస్తుంది చెప్పి అనుకుంటున్నాము, ఈ తపస్సును అవాయిడ్ చేసి దీన్ని పక్కన పెట్టి అక్కడ యాక్చువల్లీ మనము మన చైతన్యాన్ని అంత కోల్పోతున్నాము. మనకు మెచ్యూరిటీ లేదు, నేను చెప్పాను కదా తెల్లవారితో తెలియదు సాయంత్రం గుర్తులేదంటే ఇదే కారణము. ఆ చెత్తంతా ఉంది మన మనసులో, ఇది చాలా ఇల్యూజన్, చాలా స్ట్రాంగ్ అయింది. ఇంద్రియాలు అనేది చాలా బలమైనటువంటిది. ఈ మనసు అనేది అది మనం మోసం చేస్తుంది, నీకు అక్కడ ఆనందం ఉంది ఇక్కడ ఆనందం ఉంది, ఆనందం లేదు అక్కడ యాక్చువల్లీ. అది ఇంతకుముందు వాళ్ళకి తెలుసు, అందుకే అతను ఏం చేశాడు, ఈవెన్ భౌతికమైనటువంటి విషయాల్లో కూడా అక్కడ ఆనందం లేదు. దక్షుడు వచ్చి భౌతికవాది, అతను వాళ్ళ పుత్రుల్ని మంచి గృహస్థలు చేయాలనుకుంటున్నాడు,
గృహస్థులు చేసి జనాన్ని ఉత్పత్తి చేయాలనుకుంటున్నాడు, రాజ్యాన్ని అంతా కూడా వాళ్ళ రాజ్యభారం అంతా పెట్టాలనుకుంటున్నాడు. అటువంటి వ్యక్తే తన పుత్రుని తపస్సుకు పంపించాడనమాట.
అది ఇప్పుడు లేదు మన దగ్గర. చాలా ముఖ్యం, మీరు తపస్సు తీసుకోవాలి. మనము శరీరానికి, మనసుకి, ఇంద్రియాలకి తపస్సును తప్పనిసరిగా ఆచరించాలి. అప్పుడు మనం షార్ప్ అవుతాం, బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది, చాలా ఇంటెలిజెంట్ పీపుల్ వస్తారు మనకి, ఇంటెలిజెంట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట.
మనం ఎట్టేటట్లు చేసామనుకో, మన మైండ్ ఏదో వదిలేస్తే అంతటి అన్నిటికీ మనం వదిలేస్తూ వచ్చామనుకో మైండ్ని మనకు. ఇప్పుడు ఎందుకు జంతువులు తెలివైనటువంటి కాదు మనిషి తెలివైన వాడు అని చెప్పిందంటే, ఇందుకే జంతువులు ఏం చేస్తాయంటే మనిషిని అదుపులో ఉంచుకోలేవు, మనిషి మనసును అదుపులో ఉంచుకోగలుగుతారు. ఇది అప్పుడు చేయనప్పుడు ఏమవుతుంది, మనిషికి జంతువుకి వ్యత్యాసము లేదు. ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు మీరు మనసు చెప్పినట్టు వింటురండి. మీరు ఇంక 50 సంవత్సరాలు అయినా కానీ మనసు సంతృప్తి కాదు, ఇంద్రియాలు సంతృప్తి కాదు, మీరు ఆనందంగా ఉండరు. చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనకంటే ముందు ట్రై చేసిన వాళ్ళు, చూడండి వృద్ధులు ఉంటారు కొంతమంది, వాళ్ళ ఫేస్లో చూడండి, వాళ్ళ యొక్క ముఖంలో చూడండి, దిగులే, ఎటువంటి ఉత్సాహం ఉండదు. వాళ్ళు చూస్తే ఎవరిని ఉత్సాహపడతారా? ఇప్పుడు వృద్ధులు ఉంటారు బయట మనం చూస్తుంటాము, వాళ్ళు చూస్తే మనం జీవితం మీద ఉత్సాహం వస్తుందా మనకే? అది ప్రభుపాద వారిని చూస్తే చాలా ఉత్సాహం వస్తుంది మనకి, ఎందుకంటే ఆయన ఇట్ కంట్రోల్డ్ కంట్రోల్డ్ సెన్సెస్, కంట్రోల్డ్ మైండ్, కంట్రోల్డ్ తపస్య, పూర్తిగా ఆధ్యాత్మిక పరిపక్వత చెందుండడు ఆయన. కాబట్టి వ్యత్యాసం చూడండి మీరు, ఆర్డినరీ వ్యక్తి, భౌతిక వ్యక్తి ఈ విధంగా మనం ఏదైతే ఇప్పుడు చేయాలనుకుంటున్నాం భవిష్యత్తులో, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్, వాళ్ళు చూడండి ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తారో మనకి. పాపం వాళ్ళు చూస్తే భయం అవుతుంది మనకి, అరే నేను కూడా ఇట్లా కావాలనా? కొంతమంది ఆలోచిస్తారనుకో, అది అందరూ కూడా ఆలోచించరు, చాలా మంది విసిగించుకుంటారు, ఫోన్ నేస్తారు, కొంతమంది ఆలోచిస్తారు అరే నేను కూడా ఇట్లా కావాలనా అనేసి. కాబట్టి ఈవెన్ మనం ఒక భౌతిక జీవనంలో జీవించడానికి కూడా డిసిప్లిన్ ఇంపార్టెంట్. లేకపోతే నిజమైనటువంటి భౌతిక, ఇప్పుడు జనాలకి భౌతిక ఆనందం కూడా లేదు, జంతువులు పొందేటువంటి ఆనందాన్ని కూడా పొందడం లేదు, వాళ్ళు సఫరింగ్, భయంకరమైన సఫరింగ్ పొందుతున్నారు భయంకరంగా. సినిమాకు పోతారు బాగా ఆనందించాలని చెప్పి, బయట వచ్చే ముందుకు ఏమవుతుంది, ఆ యొక్క చెత్తనంతా నెత్తనేసుకుని ఆ రోజంతా అల్లాడతారనమాట, బాధపడతారు. అదే ప్రశాంతంగా పుస్తకాలు చదువుకోవచ్చు కదా, మీ స్టడీ బుక్స్ చదువుకోవచ్చు, డిస్టర్బెన్స్ లేదు. అక్కడ పోయింది మనం ఆనందం కోసం పోయినాము, డబ్బులు ఇచ్చాము, వచ్చేటప్పుడు ఏమవుతుంది, వచ్చాము డిస్టర్బెన్స్, మొత్తం కలదు చింతకు వస్తాం అనమాట, టోటల్ డిస్టర్బెన్స్ అండి. ఇది ప్రాక్టికల్ జరిగేది అనమాట. ఇది ఏదైనా తీసుకున్నది, అది వేరే విషయాలు కూడా కావచ్చు, లైక్ మాంస భక్షణ, లేదంటే మద్యపానం కావచ్చు, జూదం కావచ్చు, ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు. ఇల్లీగల్ యాక్టివిటీస్ అవి భయంకరంగా సఫర్ అవుతారన్నమాట, ఇంకా వాళ్ళు భయంకరంగా రకరకాలటువంటి దుర్భరమైనటువంటి వ్యాధులు, భయంకరమైనటువంటి సమస్యలు, మానసిక సమస్యలు. వాళ్ళు ఆనందం చెప్పి అనుకుంటారు కానీ వాళ్ళు నరకాన్ని అనిపిస్తున్నారు అన్నమాట. ఇక్కడే అక్కడ కూడా అవసరం లేదు ఇంకా, అక్కడికి అంత భయంకరంగా డిసీజెస్ ఎక్కువ శాతం ఏడుస్తున్నది ఇప్పుడు స్టూడెంట్స్కే. ఎందుకు చెప్పండి ఇవంతా కూడా, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక పక్క ఏమో ఎయిడ్స్ కంట్రోల్ అని చెప్పి రకరకాల స్కీమ్స్ పెడుతుంది, ఒక పక్క ఏమో అన్నిటినీ సినిమాలు రకరకాలుగా రకరకాలటువంటి విషయాలని, రకరకాలటువంటి ఈ యొక్క మనిషిని కలతపంచే విషయాలంతా ప్రోత్సహిస్తూ ఉన్నారు అనమాట. ఎందుకు ఎయిడ్స్ ఇంత స్టూడెంట్స్ ఎక్కువ మందికి వచ్చేసింది అన్నమాట, సర్వేలో కూడా. మన చిత్తూరు డిస్టిక్ ఎక్కువ ఉంట, మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ, దాంట్లో చిత్తూరు డిస్టిక్ ఈ తిరుపతి ఏరియా ఎక్కువ ఉందంట, ఎందుకంటే కంట్రోల్ లేదు. ఎంత సఫరింగ్ ఉంటుంది చూడండి, వాళ్ళకంత సఫరింగ్ ఉంటుంది. ఇవంతా ఎందుకు కారణం అంటే, ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు. ఎవరున్నాగానే ఇస్కాన్కి రమ్మంటే అక్కడ తెడిపేస్తారు మిమ్మల్ని అనేస్తారనమాట. ఎవరు చెడుతున్నారు నిజంగా, అక్కడంతా కూడా చెడు పనులంతా నేర్చుకుని నాశనం అయిపోయేది మంచిది. ఇక్కడేదో వాళ్ళు డిసిప్లైన్గా మంచి పద్ధతిలో ఆనందంగా జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకుపోయేది చెడిపోయేది. చెడిపేస్తారు నిజంగా, దేన్ని చెడుపుతారంటే మనం చెడు అలవాట్లను చెడుపుతారంతే. మన దగ్గర ఏదైతే చెడు అలవాట్లు ఉన్నాయో దాన్ని చెడిపేస్తారు. ఎవరైతే చెడు కావాలనుకుంటారో, జీవితంలో నాశనం అవ్వాలనుకుంటారో వాళ్ళు సాధు సంగత్యానికి రారు. వాళ్ళకి చాలా సాంగత్యాలు ఉంటాయి బయట, చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో స్టూడెంట్స్ రకరకాల అలవాట్లు, ఈ పబ్స్కి వెళ్ళడము, రకరకాల పనులంతా చేస్తారు, దాన్ని ఎవరు ఖండం చేయరు. ఎవరన్నా తిలకం పెట్టుకునేసి ఫేస్ పోగడానికి వస్తే ఏం చేస్తారు, ఇమీడియట్లీ అటాక్ చేస్తారు అనమాట. మనం కూడా దానికి బలైపోతాం, మనం కూడా అలా 2-3 సార్లు ఆలోచిస్తాం అనమాట. లైక్ ఒక చిన్న స్టోరీ ఉందనమాట, ఒకసారి ఒక వ్యక్తి ఒక గొర్రెపిల్లని తీసుకొని పోతూ ఉన్నాడంట. ఒక ముగ్గురు దొంగలు ఉన్నారంట. వీడు భలే స్ట్రాంగ్ పర్సన్ అనమాట. వీడు అంత ఈజీగా మోసపోయేవాడు కాదనమాట. లాక్కొని పోతే కూడా అరిచేస్తారు గట్టిగా, కనగంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. కాబట్టి ఏదో ఒక విధంగా మీరు మోసం చేయాలని చెప్పి ముగ్గురు ప్లాన్ చేశారంట. కొద్ది దూరం వెతుకొని పోతుంటే గొర్రెపిల్లని అతను మొదటి దొంగ వచ్చాడనమాట. వచ్చి అతని దగ్గరికి, ఒరే ఏం రా నువ్వు ఇట్లా ఓడైపోయినావు, నువ్వు కుక్కపిల్లని తీసుకొని పోతున్నావు అని చెప్పి అన్నాడంట. అరే రే నేనేది కుక్కపిల్ల, గొర్రెపిల్ల అన్నానమాట. లేదు లేదు, కుక్కపిల్లది, కుక్కపిల్ల నువ్వు తీసుకోపోకూడదు, అది మొయ్యకూడదు, ఎందుకు అంత దూరం తీసుకెళ్తావు అని చెప్పి చెప్పాను. ఇతను లేదు లేదు గొర్రెపిల్ల అని చెప్పి అన్నానమాట. సరే వెళ్ళి రెండో దొంగ వచ్చాడనమాట. వచ్చి అయ్యో ఎదురుగా వచ్చారనమాట. అయ్యో ఎంత అపాధం, అతను బ్రాహ్మణుడు అనమాట. అతను తీసుకుపోయే వ్యక్తి బ్రాహ్మణుడు. నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు పవిత్రమైన బ్రాహ్మణుడివి, నువ్వు కుక్కను తీసుకెళ్ళచ్చా, కుక్కను మోయచ్చా. ఇతను కొంచెం సందేహం వచ్చిందనమాట. ఫస్ట్ వాడు చెప్పాడు, సెకండ్ వాడు చెప్పాడు, వద్దొద్దని చెప్పి మళ్ళీ మనసులో డబుల్ మైండ్ వచ్చేసింది అనమాట. లేదు లేదు ఇది గొర్రెపిల్ల అని చెప్పి చెప్పాడు అనమాట. సరే కొంచెం ముందుకు వెళ్ళాడు అనమాట. సరే మూడో దొంగ వచ్చాడనమాట. మూడో దొంగ వచ్చే కొందుకి, అరే రే ఏం తీసుకుపోతున్నావు నువ్వు, కుక్కపిల్లని తీసుకుపోతుంది, బ్రాహ్మణుడు నువ్వు భ్రష్టుడు అయిపోయావు అని చెప్పాను అనమాట. సరే తప్పన్న పడేశాడనమాట. అరే నిజంగానే ఇదే కుక్కపిల్ల, అందరూ చెప్తున్నారంటే నమ్మాల్సిందే కదా. అట్లా మనం భక్తికి వస్తూ ఉంటాము, వచ్చేవాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు, రాని వాళ్ళు ఎంతో మంది ఉంటారు భక్తి యొక్క సేవకి. వాళ్ళందరూ చెప్పి నువ్వు ఎందుకు పోతావు భక్తి, ఈ వయసులో ఎందుకు చేయాలి, లేకపోతే ఇప్పుడంతా ఎందుకు, బాగా చదువుకోవాలి, బాగా స్టాండర్డ్ కావాలి, రకరకాలటువంటి బ్రెయిన్ వాష్ అనమాట. మనము ఈ భౌతికమైనటువంటి యొక్క విషయాలు ఇప్పుడే బాగా ఆనందించాలి, రకరకాల బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. ఒకరు ఇద్దరు ముగ్గురు ఇంట్లో వాళ్ళు చెప్తారు, ఫ్రెండ్స్ చెప్తారు, రిలేటివ్స్ చెప్తారు, భక్తిని వదిలేస్తారు. ఇతను ఒక బ్రాహ్మణుడు ఎట్లా వదిలేశారు అట్లా. అంటే అట్లా మనము అంత బుద్ధిహీనులుగా ఉండకూడదు, మనం బాగా బుద్ధిమంతులుగా ఉండాలి. ఇక్కడ హరియశ్వాసు వాళ్ళు చాలా, వాళ్ళు ఎంత తపస్సును స్వీకరిస్తున్నారంటే, వాళ్ళు రాజు యొక్క కుమారులు, వాళ్ళు దక్షిణ యొక్క కుమారులు. వాళ్ళు ఈ నారాయణ సరస్సులో రోజు స్నానం చేసేవాళ్ళు, తపస్సును ఆచరించేవాళ్ళు. వాళ్ళు చాలా షార్ప్ అయిపోయారు, వెరీ షార్ప్ అయినారన్నమాట. నారద మొహమ్మని ఒకరోజు వచ్చి చూశారనమాట. చూస్తే వాళ్ళ ముఖంలో ఎంతో తేజస్సు ఉంది, ఎంతో తేజస్సు, ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే టోటల్లీ కంట్రోల్డ్, బాగా ఆధ్యాత్మికంగా వాళ్ళు పరిపక్వత చెంది ఉండాలన్నమాట. నారద మొహమ్మని అనుకున్నారనమాట, వీళ్ళు ఏదో విధంగా నేను భక్తి మార్గంలో నడిపించాలి. భౌతికంగానే వాళ్ళు పరిపక్వత చెంది ఉన్నారు, ఆధ్యాత్మికంగా కాదనమాట. నారద మొహమ్మని వాళ్ళకి ఒక చిన్న కథను చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే, పైన ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఒకే ఒక రాజు, అందరూ కూడా ఆయన సేవ చేస్తుంటారు అని చెప్పి చెప్పాడు. మళ్ళీ కిందికి ఒక బిలం అనేది ఉంది, ఆ బిలంలో ఎవరైనా వెళ్ళినట్లయితే కన అక్కడ ఒక వేష ఉంది, ఆ వేష ఎప్పుడు వస్త్రాలు మారుస్తూ ఉంటుంది. ఆ వేషకు ఉన్నటువంటి భర్త, ఒక భర్త ఉన్నాడు, ఆ భర్త ఎందుకు పనికిరానటువంటి వ్యక్తి. అదే ప్రపంచంలో ఒక నది ఉంది, రెండు వైపులా ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ ప్రపంచంలో ఒక చక్రం ఉంది, ఎంతో భయంకరంగా తిరుగుతూ ఉంటుంది, దాంట్లో కత్తులు రకరకాల నుండి భయంకరమైనటువంటి ఆయుధాలంతా ఉంటాయి. దాంట్లో ఎవరిన పడితే కన వాళ్ళు మరణిస్తారు. అక్కడ ఒక ఆ నదిలో, రెండు వైపులా ప్రయాణించిన నదిలో ఒక హంస ఉంది, మంచి అద్భుతమైన శబ్దాలను చేస్తుంటుంది అని చెప్పాడు. మీకేమైనా అర్థమైంది దీంట్లో? ఎవరినో వినింటే ఇంతమంది అర్థమైండొచ్చు. ఇంత మటుగా చెప్పాడు వీళ్ళు హరియశ్వాసు. ప్రశ్న కూడా వేయలేదన్నమాట వాళ్ళు. నారద మహామునికి మూడు రౌండ్లు చేశారనమాట, ప్రదక్షిణ చేసి ఆయన పాదాలకు నమస్కరించుకుని ఉత్తర దిగ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళకి సర్వజ్ఞానం అర్థమైపోయింది వాళ్ళకి. అంటే వాళ్ళంత షార్ప్ అనమాట వాళ్ళు. వాళ్ళు వెరీ షార్ప్, చాలా బాగా అర్థం చేసుకున్నారు అనమాట, వండర్ఫుల్గా షార్ప్. అంత అంటే వాళ్ళు తపస్సును ఆచరించారు కాబట్టి మైండ్ వెరీ షార్ప్ అయింది. భాగవతం వాళ్ళు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందనుకో, మనలాంటి వాళ్ళు అర్థం చేసుకున్న దానికోసము అనేది. వాళ్ళు సర్వజ్ఞానం వాళ్ళకి అర్థమైపోయింది, చిన్న కథలోనే వాళ్ళకి సర్వజ్ఞానము అర్థమైపోయింది. నేను విషయం ఇక్కడ ఏం చెప్పేదంటే, మన తపస్సును ఆచరించినట్లయితే, మన శారీరకంగా మానసికంగా ఇంద్రియాలను మన తపస్సును ఆచరించినట్లయితే కదా, వాక్కు ద్వారా మనము ఈ మనస్సు, మన యొక్క ఆధ్యాత్మిక పరిపక్వతను మనము చెందుతాము, మనం హ్యాపీగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం అనుకున్నట్టు తపస్సును ఆచరించాలి. మన హరియశ్వాసు సౌలశ్వాసు మాదిరి మనము అరణ్యాలకు లేదంటే ఏదో సరస్సుకి వెళ్ళి తపస్సును ఆచరించాలంటే వీలవుతుంది కలియుగంలో? వీలు కాదు. అందుకనే ప్రభుపాద వారు ఏం చేస్తారు, ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారు. ఇక్కడ మనం ఏం చేయాలి, మనము ముఖ్యంగా ప్రభుపాద వారు ఏం చేశారంటే, మన ఆచార్యులు కూడా మనం ఆధ్యాత్మిక పరిపక్వత చెందడానికి 5 విషయాలు ఇచ్చారు మనకి. దాని ఒకటి వచ్చి సాధుల యొక్క సాంగత్యాన్ని చేయడం, రెండు వచ్చి ఒక హరినామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూడు వచ్చి భాగవత శ్రవణ, భాగవతాన్ని వినడం. నాలుగు వచ్చి విగ్రహ ఆరాధన, విగ్రహాలని ఆరాధించడం. 5 వచ్చి మధురవాస, భగవంతుని యొక్క దివ్యస్థలాన్ని దర్శించడం. ఈ 5 విషయాలు చేసినట్లయితే మనలో పరిపక్వత అనేది, మనం ఆధ్యాత్మికంగా పరిపక్వతను పొందుతాము, అభివృద్ధి చెందుతాము. ఇది మనం వింటూనే ఉన్నాం, చాలా వరకు వింటున్నాము. వీటిని ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి సాధు సంఘంగా. అందుకే ఇక్కడ కొన్నిసార్లు మనకు అవకాశం ఉన్నట్లయితే తెల్లవారి మంగళారతికి రావచ్చు 4:15కి. అది కొంచెం కష్టం మనకి, తపస్సు కదా అది, తెల్లవారు తెలియడము. మనకి ఏది ఈజీ అవుతుంది అది చేస్తామన్నమాట. చాలా సులువుగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని మాత్రమే మనం చేస్తాం. అది కష్టం కాబట్టి మనం చేయం. అది చిన్న తపస్సు, అది తెల్లవారితో 1-2 గంటలు 3 గంటల సేపు ముందు లేయడం నిద్ర, అది తపస్సు అది. మరి దాన్ని మనము ఆచరించము. మన మనస్సుని మన శరీరాన్ని అట్లా అలవాటు చేస్తాం మనం కాబట్టి అది చిన్నగా మనం అలవాటు చేసుకోవాలి. ఆ తపస్సును మనం ఆచరించాలి. సాధు సంగతం దొరకాలంటే మనం అదే మందికి రావాలి. సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యం. మనం ఎవరితో సాంగత్యం చేస్తామో వాళ్ళ యొక్క ఆలోచనలు, ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఈవెన్ పుస్తకాలు కూడా సాంగత్యం అంటే నాట్ ఓన్లీ మనిషి కాదు, సాంగత్యం అంటే మనం అనుకోకూడదు మనం పక్కన ఉంటే ఏదో వచ్చేస్తుంది కాదు. వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళ యొక్క భావనలు వినడము, పుస్తకాలు కూడా చదవడం, ఎక్సెప్ట్ మన ఎడ్యుకేషన్ సంబంధించిన పుస్తకాలు చదవాలి, దానికి సంబంధించి కాకుండా వేరే పుస్తకాలు చాలా ఉన్నాయి మాయకు సంబంధించిన పుస్తకాలు. వాటన్నింటి చదివితే ఏమవుతుంది, ఆ సంగతాన్ని రాసినటువంటి వ్యక్తి సంగతాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. ఈవెన్ స్పిరిచువల్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి, ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా. ప్రభుపాద వారి పుస్తకాలు కానీ చదివినట్లయితే మనకి, ఎందుకంటే ప్రభుపాద వారు పవిత్ర భక్తుడు, పవిత్ర భక్తుని యొక్క సంగతి మనకు లభిస్తుంది. ప్రభుపాద వారు చెప్పారు, నేను ఎప్పుడూ మరణించను, నా పుస్తకాల్లో నేను జీవిస్తాను అని చెప్పారు. కాబట్టి ప్రభుపాద వారి బుక్స్ కానీ మనం చదివినట్లయితే ప్రభుపాద వారి యొక్క సంగతి మనకి లభిస్తుంది. ఈ యొక్క అదే వేరే యొక్క భౌతికమైనటువంటి పుస్తకాలంతా కూడా, రకరకాలటువంటి పుస్తకాలు, రకరకాల నావల్ సమంత చదివితే ఆ చైతన్యం మనకు లభిస్తుంది. లైక్ మనము బాగా భక్తియుక్త సేవలో ఉంటాం. చాలా మంది ఇంతకుముందు మనం చర్చించినట్లు భక్తియుక్త సేవలో ఉంటారు, వాళ్ళు అంత ఉత్సాహంగా ఉండరు. కొన్ని రోజులు బాగా ఉత్సాహంగా వస్తారు, కొన్ని రోజులు డల్ అయిపోతూ ఉంటారు, కొన్ని రోజులు కనిపించకుండా కనిపించరు. దీనికి అంత కారణం ఏమంటే వాళ్ళు బయట ఎక్కువగా సాంగత్యం చేస్తుంటారని చెప్పి అర్థం. భౌతిక వ్యక్తులకు సాంగత్యం కావచ్చు, లేదంటే ఆ లిటరేచర్ కూడా, రకరకాలటువంటి లిటరేచర్ కూడా చదువుతూ ఉంటారు వాళ్ళు. చదివితే ఏమవుతుంది, మనం బాగా స్నానం చేస్తుంది, ఏనుగు ఏం చేస్తుందంటే నదిలోకి పోయి బాగా స్నానం చేస్తుంది, మళ్ళీ గట్టుకొచ్చి ఆ చెత్తనంతా తీసి మట్టింటా తీసి నెటిజన్ వేసుకుంటుంది. బాగా స్నానం చేస్తుంది నీటిలో, మళ్ళీ బయట వచ్చి ఏం చేస్తుంది, మట్టి తీసి ఒళ్ళంతా చల్లుకుంటుంది అనమాట. అట్లా మనం బాగా ఇక్కడ భజన చేస్తాము, క్లాస్ వింటాము, అన్నీ చేస్తాము, బయట వేసి కొంతమంది ఉంటారనమాట కాకులు, ఆ కాకులతో కలిసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ చెత్తంత మందంతా చెత్త. లేదు కాకులు రాసినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి, ఆ పుస్తకాలు చదివితే ఏమవుతుంది మొత్తం మళ్ళీ. మనం కూడా కొద్ది కొద్దిగా ఈ యొక్క ఈ కాకి తత్వం నుంచి మనం హంసతత్వానికి వస్తూ ఉంటాం అనమాట. అంటే కాకి, కాకి ఏ వర్ణంలో ఉంటుంది, ఏ కలర్లో ఉంటుంది కాకి, తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుంది, హంస తెల్లగా. మనం ఏం చేస్తున్నామంటే ఈ కాకుల్ని హంసలుగా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇక్కడికి వస్తారు అప్పుడప్పుడు, ఈ రెక్కలు ఉంటాయి కదా, కొద్దిగా నలుపు రెక్కలు తెల్లగా తెల్లగా వస్తూ ఉంటాయన్నమాట. మళ్ళీ ఎక్కడ పోయి ఏం చేస్తారు, కాకుల సంగతి అనిపోయి మళ్ళీ అవి కొద్ది కొద్దిగా తెల్లగా ఉన్నదాన్ని మళ్ళీ అక్కడ నల్లగా చేసుకుంటారు అనమాట. వాళ్ళు చెప్తారంటారు, రే రే ఎందుకు నువ్వు తెల్లగా అయిపోతున్నావు, మంచిది కాదు, నువ్వు నల్లగానే ఉండాలా అని చెప్పి నేను నల్లగా చేస్తారు, నువ్వు దానికి సహకరిస్తావు కూడా. ఇక్కడ భక్తులేమో పాపము, వద్దు నాయన నువ్వు కాకి కావాక, నల్లగా ఉండబాక, నువ్వు తెల్లగా ఉండు, ధోతి కుర్తా వేసి తెలుపుది బాగా తిలకం పెట్టి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ నామాన్ని ఇచ్చి బాగా కొంచెం మంచి వ్యక్తిగా తయారు చేయాలంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే నీకు పెయింట్ కూడా వేస్తారు అన్నమాట మళ్ళీ నల్లగా, ఎందుకంటే డిఫరెంట్ కనిపిస్తుంది కదా నీకు, వానికి డిఫరెన్స్ తెల్లగా అయిపోతున్నావు నువ్వు, అది చాలా డేంజర్ అని చెప్పి నేను మల్లగా నల్లగా మార్చేస్తాను. కాబట్టి వాళ్ళ సంగతి మనము వాళ్ళతో కలవాలి, కలగకపోతే వీలు కాదు. మన సంగతి వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళ సంగతిని మనము తీసుకోకూడదు. మన సంగతిని వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ సంగతిని మనము తీసుకోకూడదు. తీసుకుంటే మనకు నష్టం వాళ్ళకు నష్టం, దానివల్ల ఉపయోగం లేదు, మనం టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఇక సైనిక పండితుడు చెప్తాడు, కోటి బంగారు నాణాలు ఇచ్చినా కానీ ఒక క్షణాన్ని మళ్ళీ మనం కొల్లేం. క్షణం పోయిందనుకో, ఒక క్షణం వెళ్ళిపోయిందనుకో, ఒక కోటి బంగారు నాణాలు ఇస్తే మళ్ళీ వస్తుంది ఆ క్షణము. అట్లా మన జీవితం వేస్ట్ అయిపోయిందనుకో, ఈ యొక్క ఎటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి లేకుండా మనం మళ్ళీ అది నువ్వు కోటి కాదు కదా, 10 కోట్లు బంగారు నాణాలు ఇచ్చినా మళ్ళీ తిరిగి అపర్చునిటీ రాదన్నమాట. కాబట్టి ఇక సాధుల యొక్క సంగతిని కనీసం వీలంత వరకు మంగళారతికి అలవాటు చేసుకోండి. మీకు స్టడీస్లో కూడా బాగా ఇంప్రూవ్ అవుతారు మీరు, ఈవెన్ అకాడమిక్ స్టడీలో కూడా మీరు చాలా బాగా, ఎందుకంటే మంగళారతిలో మన కానీ ఆ యొక్క కార్యక్రమంలో బ్రహ్మముహూర్త కార్యక్రమంలో లేచినట్లయితే కన్నా బ్రహ్మముహూర్తంలో తపస్సుది శారీరకంగా మానసికంగా మనం బాగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాము. మనము ఈ యొక్క సాహస సంగీతం అనేది అక్కడ దొరుకుతుంది. అట్లా వీళ్ళు కానట్లయితే ఏదో ఒక టైంలో ఈవినింగ్ టైం ఆరతి టైంలో రావడము, సీనియర్ భక్తులు కలవడము, ఈ ప్రశ్నలు అడగడము, తెలుసుకోవడము, ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సాంగత్యాన్ని మనము తీసుకోవాలి. అందుకే ప్రభుపాద వారు చెప్పారు, అంతర్జాతీయ కృష్ణ చైతన్యాన్ని సంఘాన్ని స్థాపించిన నేను భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇవ్వడం కోసము ప్రతి ఒక్కరికి. బయట దొరకదన్నమాట, బయట సాధువులు చూడాలంటే చాలా కష్టం, భక్తులు చూడాలంటే చాలా కష్టం, దొరకరు. బయట కృష్ణుడి గురించి మాట్లాడాలో ఉండరు, ఈ గేట్ దాటేస్తే కన్నా ఎక్సెప్ట్ భక్తులు తప్పితే బయట అంతా కూడా రకరకాలైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు, రకరకాల విషయాలు. అది కొన్ని వేల విషయాలు ఉన్నాయన్నమాట వాళ్ళకి కృష్ణ నుంచి దూరం చేయడం కోసం, అవన్నీ మాట్లాడుతూ ఉంటారనమాట. మనకు కూడా మన చైతన్యంలో అభివృద్ధి అనేది ఉండదు. కాబట్టి మందిరానికి మిస్ చేసుకోవద్దండి, శ్రేయస్సు కార్యక్రమాన్ని మిస్ చేసుకోవద్దండి. ఇది మంచి ఆపర్చునిటీ, ఇది మంచి అవకాశం, ఇది మనం ఈ సాధుల సాంగత్యాన్ని భక్తి సేవను మనం పొందడం కోసం. తర్వాత రెండోదొచ్చి ఫస్ట్దొచ్చి సాంగత్యం. ఈ యొక్క ఈవెన్ మీ క్యాంపస్లో కూడా, మీ కాలేజీలో కూడా, మీ సర్కిల్ కూడా ఏ విధంగా ఉండాలంటే ఈ డివోషనల్ మైండ్ ఉండే వాళ్ళ సర్కిల్నే పెట్టుకోండి, అన్వాంటెడ్ పీపుల్నే పెట్టుకోవద్దండి. మీ యొక్క దీంట్లో స్నేహం అనేది ముఖ్యమే, ఉండాలి, ఫ్రెండ్లీ రిలేషన్ ఉండాలి. బట్ అది ఇప్పుడు నిన్న విజయప్రభు చెప్తున్నాడు, ఇంగ్లీష్లో ఒక సామెత ఉందన్నమాట, నీ ఫ్రెండ్స్ని చూపించు నీ గురించి నేను చెప్పేస్తాను, నీ యొక్క వ్యక్తిత్వాన్ని, అంటే వాళ్ళు ఏ యొక్క గుణాల్లో ఉన్నారో, వాళ్ళు ఎటువంటి అలవాట్లు, నీకు అదే అలవాట్లు ఉంటే అటువంటి వ్యక్తుల యొక్క సంగతి నువ్వు చేస్తావు. ఇప్పుడు తాగే వ్యక్తి అతనేం చేస్తాడు, తాగుబోతుల దగ్గరికే పోతాడు, అతను భక్తుల దగ్గరికి వస్తాడా భజన చేయడానికి, సాయంత్రం అయితే అతనేం చేస్తాడు, తాగుబోతుల దగ్గరికి పోతాడు. కాబట్టి అదేవిధంగా ఈ భక్తులు కూడా ఏం చేయాలి, భక్తుల దగ్గరికే రావాలి. అతను ఒకవేళ తాగే వ్యక్తి భక్తుల యొక్క సంగీతానికి వస్తే అతను భక్తుడు అవుతాడు, అతను ఎప్పుడు అటువంటి సంగీతాన్నే కలిగి ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం కూడా ఇక ముఖ్యంగా మనం స్ట్రాంగ్గా ఉండాలంటే కృష్ణ చైతన్యంలో రెగ్యులర్గా గుడికి వస్తూ ఉండాలి. గుడికి వస్తూ ఉన్నట్లయితే భక్తుల యొక్క సంగీతం అనేది మనకు దొరుకుతుంది, మనము స్థిరంగా ఉంటాం బాగా ఇక ఆధ్యాత్మిక స్థితిలో. రెండోది వచ్చి హరినామ సంకీర్తన. మనము ఇక హరినామ సంకీర్తన అనేది చేయాలి, జపం చేయాలి. జపము కొన్నిసార్లు కొంతమంది 16 మాలు చేస్తారన్నమాట వస్తూ ఉంటేనే, మళ్ళీ 2 రోజులకి 8 మాలు చేస్తున్నానంటే 2 మాలు ప్రభు అని చెప్పి చెప్తారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అసలు నేనే చేయరు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు, టక్కన పడిపోతారు అనమాట. అట్లా ఉండకూడదు. ఫస్ట్ మనం 4 మాలు స్టార్ట్ చేస్తామంటే ఇంకా జీవితంలో ఆ 4 మాలని ఇంక మిస్ చేయకూడదు, కంటిన్యూస్ చేయాలి. మీకు టైం ఉందా 16 రౌండ్స్ చేయండి, నో ప్రాబ్లం. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, 4 రౌండ్స్ స్టార్ట్ చేయండి, శ్రద్ధ బాగుంటారు. 4 రౌండ్స్ 4 మాలు దాన్ని మళ్ళీ యాజ్ కంపల్సరీ చేయండి, అది రోజు చేయండి. దాన్ని ఇంకా బ్రేక్ చేయొద్దండి, మళ్ళీ రోజు తెల్లవారు సాయంత్రం మీకు ఇప్పుడు టైం వీలవుతే ఆ టైంలో ఆ 4 మాలస్ కంప్లీట్ చేయండి. ఇంక తగ్గించేద్దాం దాన్ని, ఇంక పెంచుకోండి చిన్నగా. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఒక భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ, హరిదాస్ ఠాకూర్ యొక్క లీల కరెక్టేనా, మెచ్యూరిటీకి సంబంధించి. హరిదాస్ ఠాకూర్ అంత స్థిరంగా ఉన్నాడంటే కారణం ఏమంటే అతను నామం మీద రుచింది అతనికి, ఇప్పుడు మీరు ఇక్కడ అందరూ ఉన్నారు. ఇక్కడ చిన్నప్పుడు చిన్న పిల్లలుగా ఉంటారు మీరు, 4-5 సంవత్సరాలు అప్పుడు ఏం చేస్తుంటారు మీరు అడుగునేదానికి? బుడ్డీలు తాడుకుంటున్నారా? ఎంతమంది అడుగున్నారు చేతులు ఎత్తండి, చిన్న చిన్న బుడ్డీలతో మట్టితో. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీకు బుడ్డీలు ఇస్తాను అడుగుంటారు మీరు, మట్టిలో వదిలేస్తారు మిమ్మల్ని అందరినీ, మన ఇక్కడ వెనకాల ఇసుక ఉందన్నమాట, అడుగుంటారు మీరు. ఎందుకు అడుగుకోరు? ఐ వాంట్ మీ దగ్గర నుంచి సమాధానం కావాలి నాకు. హెరిటేజ్ అంటే ఇంకా వేరే విషయాల మీద ఆసక్తి అనేది పెరిగింది. సరే, మిమ్మల్ని ఎవరన్నా ఫోర్స్ చేస్తారా వాటిని వదిలేయమని చెప్పి? ఆటోమేటిక్గా మీరు బాగా పెరిగే ఉందికి, కొద్దిగా బుద్ధి వచ్చే ఉందికి, కొద్దిగా వేరే విషయాల మీద ఆసక్తి వచ్చింది కాబట్టి వాటిని వదిలేస్తారు. అదేవిధంగా హరిదాస్ ఠాకూరు వాటి మీద ఆసక్తి చూపించలేదంటే, ఆయన ఆ యొక్క భౌతికమైనటువంటి విషయాల మీద ఆయనకు ఆసక్తి లేదు దాని మీద. అంటే దానికంటే ఇంకా ఉన్నతమైన ఆనందాన్ని ఆయన పొందుతున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి సైకిల్లో పోతూ ఉంటాడు, ఆ వ్యక్తిని సైకిల్ తీసేయి వదిలేయి పడేయ అంటే వదిలేస్తాడా? పడేస్తాడా? పడేయడు. ఎందుకు పడేయాలా అంటాడు? లేదండి మీకు నేను కారు ఇస్తాను మారుతి కారు అంటే పడేయడా? ఇచ్చిరాడు, పడేస్తాడనమాట. అట్లా మైండ్కి నువ్వు అది వదిలేయి ఇది వదిలేయి అని చెప్తే మైండ్ వదలదు. దీనికి ఏం చేయాలి? మనము హయ్యర్ టెస్ట్ ఇవ్వాలి. ఈ సైకిల్ మీద పోతామన్నమాట ఇప్పుడు మైండ్, దానికి ఏం చేయాలి? మనము మారుతి కారు ఇవ్వాలి. అంటే ఏమి? ఇంకా ఉన్నతమైనటువంటి రుచిని ఇవ్వాలి. ఉన్నతమైన రుచి వచ్చినప్పుడు మైండ్ వాటి మీద ఆసక్తి అనేది మనం ఫోర్స్గా మనం ఈ మాయావాదులు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అన్ని పొంగ తినాలనిపిస్తూ ఉంటుంది, ఆహార పదార్థాలు అంతా కూడా ఫోర్స్గా కంట్రోల్ చేసుకుంటారనమాట. ఫోర్స్గా, చాలా ఫోర్స్ కంట్రోల్ చేసుకుంటారు. కొంతమంది మనం చూస్తూ ఉంటామన్నమాట, కొంతమంది భక్తులు కూడా వాళ్ళు కూడా కొన్నిసార్లు తపస్సును ఆచరిస్తూ ఉంటారు. మన డివోషన్ సర్వీస్లో ఉండేవాళ్ళు కూడా పాపం వాళ్ళు ఏదో కొన్నిసార్లు శరీరాన్ని తగ్గించాలనో లేకపోతే ఇంకేదైనా విషయాలకి నేను ఈ తిన్ను ఈ రోజు నుంచి రేపు వరకు ఇంకొక 40 రోజులు 50 రోజులు 1 సంవత్సరం వరకు నేను స్వీట్ తిన్నని చెప్పి అనుకుంటారనమాట. ఒక 10 రోజులు చేస్తారు ఈ విధంగా స్వీట్ తిన్నని చెప్పి, 10 రోజులు ఏం చేస్తారో మొత్తం ఆ 10 రోజులు ఎన్ని స్వీట్లు తింటారో దానికంటే 4 గంటలు తినేస్తారనమాట. 4 టైమ్స్ ఫుల్ తినేస్తారు. అది ఎందుకంటే, ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే మనకు టేస్ట్ లేదు అక్కడ, ఆధ్యాత్మికమైన రుచి అనేది లేదు. ఆర్టిఫిషియల్ గా మనం ఏం చేస్తున్నాం? కంట్రోల్ చేయని ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా మనం కంట్రోల్ చేయలేం. కృత్రిమంగా కంట్రోల్ చేస్తే మన సెన్సెస్ని కంట్రోల్ చేయలేం. మనం ఏం చేయాలి? ఇంద్రియాలకి ఉన్నతమైనటువంటి రుచిని ఇవ్వాలి. ఆ రుచి హరినామం మీద ఉంది. హరినామం మీద మన రుచిని పెంచుకోవాలి. హరే కృష్ణ మంత్రం మీద ఈయన చేస్తున్నాడు. హరిదాస్ ఠాకూర్ 22 గంటల సేపు జపం చేస్తున్నాడంటే ఆయనకి ఎంత రుచి ఉంటే దాని మీద చేస్తాడు ఆయన. మనం బాగా నిద్రపోతున్నాం ఇప్పుడు, 4 గంటలు 5 గంటలు 7 గంటలు 9 గంటలనే నిద్రపోతాం. ఎందుకంటే దాంట్లో రుచి ఉంది మనకి. రుచి లేకపోతే ఎందుకు నిద్రపోతాము? ఇప్పుడు ఆహారాన్ని మనము లైక్ ప్రభుపాదాలు కూడా చెప్తారనమాట, ఈ సైంటిస్టులు చెప్తుంటారు కదా, నీటికి రుచి లేదు అని చెప్పి కదా. ఉంది కదా మీకు, నీటికి రుచి లేదని ఉంది కదా సైంటిఫిక్లీ. ప్రభుపాద చెప్తాడు, చెప్పిన వాడు ఫూలు. ఎందుకంటే నీటికి రుచి లేకపోతే అతను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నీళ్ళు తాగుతానే ఉంటాడు. రుచి లేకపోతే ఎట్లా తగ్గుతాడు అతను? భగవద్గీతలో కృష్ణుని చెప్పాడు, ఐఎమ్ రసోహం వస్తు కౌంతేయ, నీటిలో రుచి నేను అని చెప్పాడు. ఈ సైంటిస్ట్ ఏం చెప్తున్నాడు? దాంట్లో రుచి లేదంటున్నాడు. అయితే రుచి లేనప్పుడు అతను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎందుకు తాగుతున్నాడు నీళ్లు? రుచి ఉంది దాంట్లో. రుచి లేకపోతే ఎవరు తాగుతారా? తాగరు కదా. కాబట్టి అట్లా మనకు రుచి ఉంది కాబట్టి పుట్టినప్పటి నుంచి చనిపోయేందుకు నీళ్లు తాగుతూనే ఉన్నాం. ఈ రోజు తాగుతాం, తెల్లవారు తాగుతాం, మధ్యాహ్నం తాగుతాం, సాయంత్రం తాగుతూ ఉన్నాం అనమాట. బట్ హరే కృష్ణ మంత్రం మీద అటువంటి రుచిని మనం పెంచుకోవాలి. ఆహారం కూడా, ప్రసాదం కూడా మనము తింటూనే ఉన్నాం కదా, అన్నము అన్నము తర్వాత దానికి సంబంధించినటువంటి కూరలు అవంతా రోజు తింటూనే ఉన్నాం మనం. మనము ఇప్పుడు దగ్గర దగ్గర కొంతమంది 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళు పుట్టినప్పటి నుంచి అన్నం తింటూనే ఉన్నారు. దాని మీద ఉన్న మనకు అసహనం కనిపిస్తుంది లేదు, మళ్ళీ తినాలనిపిస్తూ ఉంది మనకి, మళ్ళీ తెల్లవారుతో తింటాం, మళ్ళీ మధ్యాహ్నం తింటున్నాం. అంటే ఏమి? దాంట్లో రుచి అనేది ఉంది. అట్లా ఈ హరే కృష్ణ మంత్రం మీద కూడా మనం ఏం చేయాలి? రుచిని డెవలప్ చేసుకోవాలి. ఆ రుచి డెవలప్ చేసుకోవాలంటే కాన్స్టెంట్గా మనం ఛాన్స్ చేయాలి. హరే కృష్ణ మంత్రాన్ని మనం 4 మాలు అంటే 4 మాలు జపం చేయాలి, 7 మాలు చిన్నగా పెంచుకుంటూ పోవాలి, 7 రౌండ్స్ 12 రౌండ్స్ 16 రౌండ్స్ మనం తగ్గకూడదు. ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ అదే తగ్గకూడదు. ఇక్కడ మన పరంపరలోనే వంశీదాస్ బాబాజీ అని ఒక బాబాజీ ఉన్నారన్నమాట. ఆయన చాలా పవిత్రమైనటువంటి భక్తుడు, చాలా గ్రేట్ సోల్. ఆయన ఆయన దగ్గర ఒక విగ్రహం ఉండేది, గోపాల్ విగ్రహం ఉండేది, గౌరీనేత విగ్రహం ఉండేది అనమాట. ఆయన మాట్లాడేది కూడా డిటీస్తోనే మాట్లాడేవాడు, విగ్రహాలతోనే మాట్లాడేవాడు, ఎవరితో భౌతిక వ్యక్తితో అసలు మాట్లాడేవాడు కాదు. ఆయన ఒకసారి ఇక్కడ మాయాపూర్ నుంచి వృందావనకి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పుడు దారిలో చాలా మంది దేవతలు కూడా వస్తారు ఆయనతో మాట్లాడడం కోసం. ఆయన దేవతలతో కూడా మాట్లాడడు, ఓన్లీ విగ్రహంతోనే మాట్లాడుతూ ఉంటాడనమాట, గోపాల్తో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఆయన ఎంత గ్రేట్ సోల్ అంటే, ఒకరోజు అర్లీ మార్నింగ్ నివేదన పెట్టడం కోసము ఆయన ప్లేట్లు తీస్తాడనమాట. తీస్తే గౌరంగ మహాప్రభు ప్లేట్ ఒకటి మిస్ అయిపోయి ఉంటుంది, నిత్యానందపు ప్లేట్ మాత్రం ఉంటుందన్నమాట. అప్పుడు గౌరంగ మహాప్రభుకి డీటెయిల్స్ చెప్తారనమాట, ఓ గౌరంగ నువ్వు నీ ప్లేట్నే నువ్వు కాపాడుకోలేకున్నావు, నీ భక్తులు ఏం కాపాడుతున్నావు ఇంకా, కాబట్టి నీకు ఇంకా నైవేద్యం లేదు, భోగలేదు అని చెప్పి చెప్పేస్తాను పెడడు. సరే కొంచెంసేపు తర్వాత ఎవరో ఒక ప్లేట్ ఆ ప్లేట్ తెచ్చి తీసుకుపోతారనమాట, అంటే మళ్ళీ గౌరంగ మహాప్రభువే తెచ్చుకున్నావు. అప్పుడు చెప్తాను ఓకే నువ్వు తెచ్చుకున్నావు ఎప్పుడు నీకు పెడతాను అని చెప్పి మళ్ళీ ఆహారం పెడతాను. అంత గ్రేట్ స్టైల్ అనమాట. ఒకసారి ఆయన సర్వెంట్ ఉంటాడు, ఆ సర్వెంట్ ఆయనకు భయంకరమైనటువంటి జ్వరం వచ్చేస్తుంది, సీరియస్ జ్వరం వచ్చేస్తుంది. అతను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడనమాట, టోటలీ కాన్షియస్. ఆయన ఎవరంటే వాళ్ళు ఆహారం చేస్తే తినేవాడు కాదు, వంశీదాస్ బాబుజీ ఆయన సర్వెంట్ చేస్తేనే ఆహారం తీసుకునేవాడు అనమాట. ఇంకా అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా చూసి, ఆ కవిరాజు ఉంటాడు అక్కడ, కవిరాజు చూసి ఇతనికి చనిపోతాడు అని చెప్పి చెప్తారనమాట. సరే ఈయన వంశీదాస్ బాబాజీ ఏం చేస్తాను, తల దగ్గర కూర్చొని హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, ఎంతో దృఢంగా చేస్తూ ఉంటాడనమాట. చేస్తూ ఆయన చెప్తాడనమాట, నిన్ను యమధర్మరాజు ఏ విధంగా తీసుకుని పోతాడు నేను చూస్తాను అని చెప్పి చెప్తాడనమాట. ఆయన తల దగ్గర కూర్చొని, యమధర్మరాజు నా దగ్గర నుంచి నిన్ను ఏ విధంగా తీసుకొని పోతాడో నేను చూస్తాను, ఛాలెంజ్ చేస్తాను యమధర్మరాజుకి. ఆ విధంగా 3 డేస్ ఆయన కంటిన్యూస్గా చాంటింగ్ చేస్తాడు, ఆహారం కూడా తీసుకోడు వంశీదాస్ బాబాజీ కూడా. 3వ రోజు అతను కండ తెలిసి లేచి కూర్చుంటాడనమాట సర్వెంట్. కూర్చుంటే ఆయన చెప్తాడనమాట, వంశీదాస్ ఆయన నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 6 రోజులు నేను ఆహారం తీసుకుని తొందరగా నువ్వు ఆహారం రెడీ చేయని చెప్పి చెప్తానంట. ఆయన స్నానం చేసి పనులంతా తంపునేసి ఆహారం రెడీ చేస్తాడు, ఆహారం తీసుకుంటాడనమాట. అప్పుడు వంశీదాస్ బాబాజీ చెప్తాడనమాట తన యొక్క సర్వెంట్కి, నేను ఇప్పుడు కొన్ని రోజుల్లో నేను శరీరం వదిలేసి వెళ్ళిపోతున్నాను, గోలోకానికి వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలి చెప్పు. నీకు 7 ఎడ్ల బండల్లో బంగారు నాణ్యాలు కావాలన్నా, లేదు ఇంకేదైనా భౌతికమైన విషయాలు నీకేం కోరుకుంటే కోరుకో, ముఖ్యంగా నీకు నేను 7 బండ్లలో ఎద్ద బండ్లలో నీకు నేను ఈ యొక్క బంగారు నాణ్యాలు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వంశీదాస్ బాబు చెప్తారు. అప్పుడు ఆ సర్వెంట్ చెప్తాడు, మీరు ఎక్కడి నుంచి తెచ్చిగలుగుతారు 7 బండ్లు బంగారు నాణ్యాలు నాకు, మీకు ఆహారాన్ని నేను అడుక్కొని వచ్చి ఇస్తున్నాను, నేను ఎక్కడో అక్కడ భిక్షార్థం చేసుకొని ఇస్తున్నాను, మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అని చెప్పారు. అప్పుడు ఆయన చెప్తాడు, లేదు లేదు నేను మరణించేటప్పుడు గౌరంగ మహాప్రభు వస్తాడు, ఆయనతో చెప్పి నీకు ఇప్పిస్తాను అని చెప్పి చెప్తారు. అప్పుడు సర్వెంట్ చెప్తారు, నాకు వద్దు బంగారు నాణ్యాలు వద్దు, మీరు కావాలి నాకు, మీ సేవ కావాలని చెప్పి చెప్తారు. చాలా ఆనందపడతాను వంశీదాస్ బాబు. సో నాయన నువ్వు చేయాల్సిందేమంటే, నీకు నేను ఏదైతే చెప్పానో ఆ మాలను నువ్వు జపం చేసుకుంటూ ఉండు. ఆయన కొన్ని మాలను విధిస్తుంటారనమాట. అప్పుడు వాళ్ళు ఎక్కువగా చెప్పేవాళ్ళు, 64 మాలలు 108 మాలలు బాబాజీ తీసుకున్నమాట. అది నువ్వు ఖచ్చితంగా నీ మాలను నువ్వు చెప్ నేను ఏదైతే విధించానో అది చేసుకుంటూ ఉండు చాలు, నువ్వు మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నేను ఆధ్యాత్మిక మార్గానికి గోలోక పొందడానికి తీసుకో బాధ్యత నాది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మనకేదైతే ప్రభుపాద వారు ఏం చేశారు, మనకు 16 మాలు జపం చేయమని చెప్పి చెప్పారు. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమంటే, మనమేం పెద్ద కష్టాన్ని తీసుకోవాల్సిన పని లేదు, 16 మాలు జపం చేయడము, 4 నియమాలను పాటించడం, మాంస భక్షణ మద్యము విచారము చూడము చేయకుండా ఉండటము, మనకు వీలైనటువంటి సహాయ సేవను మనం చేయడం తెరసాలు. పెద్ద కష్టం కాదు, మనం దాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాము, ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా సరళమైంది, దీన్ని కాంప్లికేట్ చేసుకుంటాం. మనం ఏ సిచ్యువేషన్లో పర్లేదు, మనకు అవకాశం ఉంది, మనం ఇక పూర్తి స్థాయిలో భగవంతుని సేవ చేయొచ్చు, లేదు మనం ఇక ఏది విధంగా మనం బయట ఉన్నాం, కొంతమంది బయట కాంగ్రిగేషన్ భక్తులు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సిందేమి, 16 మాలు జపం చేసి 4 నియమాలు పాటిస్తూ వాళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాలను చూసుకుంటూ భగవంతునికి వాళ్ళు తోచినటువంటి సహాయాన్ని అంటే సేవను చేయడం, వాళ్ళ శక్తికి అనుగుణంగా వాళ్ళు తన ఆ యొక్క సేవను అందించడం భగవంతునికి. ఈ విధంగా చేసుకుంటూ వచ్చినట్లయితే కనుక మనం చిన్నగా ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి అవుతూ వస్తాము. కొద్దిగా ఈ యొక్క తపస్సును, ముఖ్యంగా ఈ మంగళారతి, మనం ఎక్కడున్నా కానీ బయట కూడా మనం లేక ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు, లేదు బయట వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అర్లీ మార్నింగ్ లేచి, లేదు మందిరానికి చాలా దూరంగా ఉంటారు కొంతమంది, 10 కిలోమీటర్ 20 కిలోమీటర్లో ఉంటారు, వాళ్ళు లేచి అర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు ఇక ప్రాతకాల కార్యక్రమాలని ఆచరించచ్చు అనమాట. ఈ విధంగా చేస్తూ వచ్చినట్లయితే మనం ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందుతాము, మన జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటాము, ఇతరులు కూడా మనం దీన్ని ఇవ్వచ్చు అనమాట. కాబట్టి మనం ఈరోజు తెలుసుకున్న విషయాలు ఏమంటే, ముఖ్యంగా తపస్సును మనము ఆచరించాలి, మనసు చెప్పినట్లు మనము చేయకూడదు, చేస్తే అది మనకు అంత ఉపయోగం లేదు. ముఖ్యంగా ఇప్పుడు బయట ఫైర్ మాదిరి ఉందన్నమాట భౌతికమైన జీవనం, ఒక అగ్గిలో కాలిపోతున్నారంతా. మనమేమి చల్లగా ఏసీ రూమ్ అని చెప్పి అనుకుంటున్నాం, బయట లేదు ఈ యొక్క ఈ రకరకాలటువంటి ఈ కల్మషాలంతా ఉన్నాయన్నమాట బయట. వాటి ద్వారా మీరు ఎటువంటి పరిస్థితుల్లో మోసపోవద్దండి. ఈ ఇల్యూజన్స్ యొక్క కొంతమంది వ్యక్తులు పూర్తిగా మాయలో ఉండి జనాలంతా కూడా మాయలకు పంపించేస్తున్నమాట, సినిమాల ద్వారా, సీరియల్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, లేదంటే రకరకాలటువంటి విషయాల్లో వాటిని పడివేసి మీరు కూడా మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి. క్రమ పద్ధతిలో జీవితాన్ని కొనసాగిస్తూ ఆనందం ఒక ఎగ్జాంపులరీగా ఉండండి, ఎగ్జాంపులరీ ఒక ఉదాహరణ ప్రాయంగా ఉండండి, గ్రావిటీగా ఉండండి. గ్రావిటీ ఉండాలి మనిషికి, జంతువుకు గ్రావిటీ అనేది ఉండదన్నమాట, గంభీరత్వం అంటారు. ఆ గంభీరత్వాన్ని పెంచుకొని మనం ఆనందంగా ఉండాలి, ఇది చాలా మందికి మనము సహాయం చేస్తాం. హరే కృష్ణ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి.
హరే కృష్ణ, క్వశ్చన్ ఆన్సర్ సెషన్, క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ, చిన్నప్పుడు ఉండేటప్పుడు మామూలుగా చిన్న బొడ్డితో ఆడుతూ ఉంటారు, పది తర్వాత అతను మార్చుకున్నట్టు. అదేవిధంగా హయ్యర్ టెస్ట్ ఇచ్చిన తర్వాత అతను మళ్ళా వేరే దాన్ని బట్టి ఇంట్రెస్ట్ చూపెట్టరు అన్నారు కదా. ఇక్కడ వచ్చిన తర్వాత, ఇక్కడ మనం హయ్యెస్ట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళా బయట ఇంట్రెస్ట్ చూపెట్టుంటాం కదా.
ఆయన ప్రశ్న అర్థమైంది కదా మీకు. చిన్నపిల్లవాళ్ళు చిన్న చిన్న బుడ్డిలతో ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు మళ్ళీ మన పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆటోమేటిక్గా వాటిని వదిలేస్తాం, ఎందుకంటే హైయర్ టెస్ట్ వచ్చింది కాబట్టి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ భక్తి సేవలోకి వచ్చి హైయర్ టెస్ట్ పొందిన తర్వాత మళ్ళీ మనం లోయర్ టెస్ట్ పోతాం కదా. యాక్చువల్లీ అక్కడ మిస్టేక్ చేస్తున్నాం మనం, మన హైయర్ టెస్ట్ మనం ఇంకా పొందలేదు. హైయర్ టెస్ట్ అనేది మనము పొందలేదు. మనము ప్రయత్నం చేస్తున్నాం పొందడానికి, దానికి ఓపిక అనేది ఉండాలన్నమాట. ఓపిక అనేది ఉండాలి. హైయర్ టెస్ట్ పొందడానికి మన ఆచార్యులు ఒక పద్ధతిని ఇచ్చారు, శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, ఆసక్తి, రుచి, ఆసక్తి, నిష్ఠ, భావ, ప్రేమ. ఆ స్థాయిలో మనము నిజమైనటువంటి రుచిని, హైయర్ టెస్ట్ని మనం పొందుతాం. హరిదాస్ ఠాకూర్ నిజమైనటువంటి రుచిని పొందాడు అక్కడ. ప్రహ్లాద్ మరి నిజమైనటువంటి, మనం ఎక్కడున్నా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఉండేది ఎక్కడ, శ్రద్ధలోనే ఉన్నాం మనం. ఇంకా శ్రద్ధ నుంచి, శ్రద్ధ కూడా మనకు పూర్తిగా లేదు, మనకు పూర్తిగా శ్రద్ధ కూడా లేదనమాట. శ్రద్ధను పెంచుకోవాలి. దానికి భగవద్గీత కృష్ణ చెప్తున్నాడు, రసోహం రసబద్ధం సింహస్తకం, రసబద్ధం రసోపస్య పరందృష్ట నివర్తతే. అంటే మనకు ఇంద్రియాలకి, ఇంద్రియ వస్తువులపైన ఆసక్తి ఉంటుంది, అయినా మనం ఏం చేయాలి, వాటిని నిగ్రహంలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే దీనికంటే ఎక్కువ ఆనందాన్ని పొందినప్పుడు అవేం చేస్తాయి, మళ్ళీ ఆ ఇంద్రియ భోగాల వైపు ఆసక్తిని చూపించవు. ఇప్పుడు మనం ఇట్ మీన్ ఇన్ బిట్వీన్ ఉన్నాం మనం. మనం భౌతికమైనటువంటి ఈ యొక్క విషయాల్ని మనం దూరం చేశాము, ఇంకా పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి రుచిని మనం పొందలేము, మధ్యలో ఉన్నాం అనమాట మనం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఒక చిన్న కథను చెప్తాను మీకు ఈజీగా అర్థం అవడానికి. ఒకరోజు ఎడారి ఉండిందనమాట, ఒక ఎడారి, భయంకరమైన ఎడారి అది. ఎడారిలో జనాలు ఉంటారు తెలుసు కదా మీకు, జీవులు ఉంటారు ఎడారిలో కూడా, మనుషులు ఉంటారు. వాళ్ళు పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, వాళ్ళకి సాధారణమైనటువంటి ఈ యొక్క ప్రపంచం గురించి వాళ్ళకి తెలియదు. పూర్తిగా ఎడారిలోనే ఉన్నారు, ఓయాసిస్లు ఉంటాయి, చిన్న చిన్న ఓయాసిస్లు, ముండ చెట్లు అక్కడ ఉంటాయన్నమాట, అక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఒకరోజు ఏమైందంటే, కొంతమంది వ్యక్తులు సాధారణ ప్రపంచం నుంచి అక్కడికి వచ్చారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా మామిడి పనులు అంతా తెచ్చారనమాట, కొద్దిగా మామిడి పనులు తెచ్చారు. వీళ్ళు మామిడి పనులు ఇచ్చారు ఎడారిలో ఉండే వాళ్ళకి, అది తినేసి వాళ్ళకి. ఇంతవరకు వాళ్ళ జీవితంలో మామిడి పనులు చూసి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. వాళ్ళు జీవితంలో మామిడి పనులు చూసిన లేదనమాట వాళ్ళు. ఆ మామిడి పనులు తింటా ఉంటుంది వాళ్ళకి, అరే ఇవి చాలా బాగున్నాయి. వాళ్ళని అడిగారు అమ్మ, ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు, ఇవి ఎక్కడివి అని చెప్పి అడిగారు. వాళ్ళు చెప్పారు, మీరు ఎడారిలో ఉన్నారు, మీరు మీ దగ్గర ఏమి ఉండవు, అంత ముళ్ళ చెట్లు, మేము వచ్చింది మంచి ప్రపంచం నుంచి వచ్చాము, అద్భుతమైన ప్రపంచము, అక్కడంతా కూడా ఇట్లా మట్టి ఉండదు, ఇసుక ఉండదు, మంచి భూమి ఉంటుంది, మంచి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చలియాలు ఉంటాయి, చల్లని గాలి ఉంటుంది, సువాసన వచ్చేటువంటి పుష్పాలు ఉంటాయి, అందమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, ఇవంతా వివరించారనమాట. సరే దాంట్లో చాలా మంది నమ్మలా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ జీవితంలో చూసినలా ఇటువంటి ప్రదేశాన్ని, వీళ్ళు ఎవరో మనం మోసం చేసేవాళ్ళని చెప్పి చాలా మంది నమ్మలేదు. 50% నమ్మారనమాట. వాళ్ళు 50% నమ్మారు. వీళ్ళు ఏం చేశారంటే, మామిడి పళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు, మీరు మాతో కూడా రండి, మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాము అని చెప్పారు. సరే వాళ్ళు కొంతమంది నమ్మారు, నమ్మిన వాళ్ళు బయలుదేరారు అనమాట. ఎందుకంటే వీళ్ళకు ఎక్కడొచ్చిన నమ్మకం, పండ్లు తిన్నారు వాళ్ళు, కొద్దిగా పండ్లు తిన్నారు. ఓకే, ఈ పండ్లు ఉన్నాయంటే ఇటువంటి పండ్లు ఇంకా వేరే చోట ఉంటాయి, అవి ఉన్నాయంటే ఆ ప్రదేశం ఉండొచ్చు అనేటువంటి సందేహంతో బయలుదేరినారు వాళ్ళు. కొంచెం దూరం వెళ్ళారనమాట. వీళ్ళ ముందుకి నడుచుకుంటూ పోయారు, నడుచుకుంటూ పోయారు, నడుచుకుంటూ పోయారు. ఒక 100 మైళ్ళు వెళ్ళిపోయారు అనమాట. తెలియ ముందుకి కొంతమందికి సందేహం వచ్చేసింది. ఎందుకంటే ఎక్కడ ఏం కనిపించలే వాళ్ళకి, వీళ్ళు చెప్పినది కనిపించలా. వెనక్కి చూస్తే వాళ్ళు ఉండే ప్రదేశం ఏమంటారు, వయోసిస్ కూడా లేదు. ఒరే వయోసిస్ పోయింది, ఇదేమింది? హరే కృష్ణ హరే కృష్ణ. ఏందన్నా ఆ మైక్ ఇట్లి, అది బంద్ చేస్తుందా? ఇక వయోసిస్ అది కూడా పోయింది, మధ్యలో కూడా చేశారు. వీళ్ళు చెప్పినటువంటి ప్రదేశం కనిపించలేదు. వీళ్ళు తిట్టు తింటాడన్నమాట, ఒరే మమ్మల్ని మోసం చేస్తావు నువ్వు, మేము బాగా ఎడారిలో ముళ్ళు తింటూ ఉన్నాము, ఇప్పుడు మాకు ఆ ప్రదేశం లేకుండా చేసావు అని చెప్పి కొంతమంది అక్కడ బైబిల్ పేసి ఏం చేశారు, ఎందుకు గెలిపినారు. ఇంకొంతమంది మాత్రం వాళ్ళు ఆ పండు గుర్తొస్తానే వాళ్ళకి, మామిడి పండు ఉన్నాయి, మామిడి పండు ఉన్నాయని చెప్పి కొంతమంది నడుచుకుంటూ వెళ్తా ఉన్నారంట. కొంత దూరం మీద వాళ్ళకి కొన్ని ముండ చెట్లు కనిపించాయనమాట. అప్పుడు ఇంకొంచెం నమ్మకం పెరిగింది. గుబుర్లు ఉంటాయి కదా ఎడార్లో, మొదట వస్తానంటే అడవి రాదు, చిన్న చిన్న చిట్టడి వచ్చిందనమాట. అది చూస్తానే వాళ్ళకి బాగా ఉత్సాహం వచ్చిందనమాట. ఇంకొంచెం ముందు పోయినారు, పెద్ద పెద్ద చెట్లు కనిపించాయి. ఇంకొంచెం ముందు పోయినారు, తలయాళ్ళు మామిడి పండ్లు ఫుల్ వాళ్ళు హ్యాపీ అనమాట. ఇది ప్రాక్టికల్ మనకు అప్లై అనమాట. మనం ఎడార్లో ఉన్న భౌతిక ప్రపంచంలో ఎవరో భక్తులు వచ్చి హరే కృష్ణ మంత్రం చెప్పిస్తారనమాట, భగవద్గీత భాగవతము ఇక్కడ కృష్ణ చేతనే మనకి ఇస్తారు. అంటే కొన్ని పండ్లు తిన్నాం మనం, ఆ పండు తినేసిన తర్వాత ఆ పండు ఉండే ప్రదేశానికి మనం ఎప్పుడు ట్రావెల్ చేయాలి. ఆ పండు తినేసి మనం ఏమనుకుంటున్నాము, అదే నిజమైన ప్రపంచం అంది పక్కనే ఉంటున్నాము. కొద్దిగా ముందుకెళ్తాం మనం, ముందుకెళ్ళిన తర్వాత ముందుకెళ్లే ముందుకి అక్కడేమవుతుంది, అది ఉండదు ఇది ఉండదు, ఎడారిలో ఓయాసిస్ లేదు, నిజమైనటువంటి ప్రపంచం లేదు. అక్కడ కొంతమంది ఫాలోడ్ అయిపోతారు, భక్తులు కొంచెం దూరం పోతారనమాట. అంటే వాళ్ళు నిజమైనటువంటి ప్రపంచానికి చేరడం కోసము, నిజమైనటువంటి రుచిని పొందడం కోసము. మధ్యలో ఏమవుతుంది, డౌట్ వచ్చేస్తుంది. భౌతికమైన ఆనందము లేదు, ఆధ్యాత్మిక ఆనందము లేదు. హరే కృష్ణ. అర్థమైంది కదా? కాబట్టి అక్కడేం చేస్తారు, కొంతమంది ఫాలో అయిపోతారు. అయితే మనకు మధ్యలో మన భౌతిక ప్రపంచం నుంచి, భౌతికమైన యాక్టివిటీస్ నుంచి వస్తూ ఉంటేనే మనకు ఒక టేస్ట్ అనేది వచ్చింది. దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. మనము పరాన్ని సాగించాలి. సాగిస్తే ఏమవుతుంది, చిన్నగా నీకు అక్కడక్కడ చిగుళ్ళు కనిపిస్తాయి. అంటే మనకు భక్తిలో మనం అభివృద్ధి చెందే ముందుకి ఆ నిజమైన ప్రపంచం వచ్చినప్పుడు మనకు నిజమైనటువంటి దివ్యానందం, కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ అనేది దానికి కావాల్సింది. ఏమంటే సహనం కావాలి, ఓపిక, ఉత్సాహ, నిత్య, ధైర్య, సత్తత్కర్మ, ప్రవర్తనాత్. కాబట్టి ఈ ఎవరైతే వాళ్ళు బాగా విని, అంటే గురువు ఇక ఈ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, గురువు. మనం వచ్చి ఎడారిలో ఉన్నాం, గురువు ఏం చేశాడు, మనకు మామిడి పనులు ఇచ్చాడు అనమాట, శాంపుల్ ఇచ్చాడు అంతే. ఇప్పుడు మనం నిజమైన ప్రపంచానికి మనం ఇంకా పోలేదు, శాంపుల్ ఫుడ్స్ మాత్రమే మనము తిన్నామన్నమాట. మనం ఏం చేయాలి ఇప్పుడు, నిజమైనటువంటి పండ్లని, నిజమైనటువంటి ప్రదేశాన్ని, నిజమైనటువంటి ఆనందాన్ని పొందడం ఏం చేయాలి, మనము ప్రయత్నం చేయాలి, వర్క్ చేయాలి, మనం సాధన చేయాలి. అనర్థ నివృత్తి అంటారు దాన్ని, అనర్థ నివృత్తి. దాంట్లో ఏం చేయాలి, మనము ప్రయాణం చేయాలి, చేయాలి, చేయాలి. ఈ మధ్య స్థాయి చాలా డేంజర్ అనమాట. అది ఓయాసిస్సు లేదు, నిజమైనటువంటి భూప్రపంచము లేదు. కొన్నిసార్లు మధ్యలోకి వచ్చినప్పుడు భయపడిపోతారనమాట, ఏదో కోల్పోతున్నాం మనం. అక్కడ ఆనందం లేదు, ఇక్కడ ఆనందం లేదు, ఫినిష్, వెనక్కి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ పోయి మొండల్లో పడిపోతారు. అక్కడ ఎవరైతే వ్యక్తి ఆ మామిడి పనుల రుచిని చూస్తూ ఇక చెప్పినటువంటి వ్యక్తి మీద నమ్మకం ఉంది, అక్కడ ఓహో ఇతను నిజమైనటువంటి వ్యక్తి, నమ్మకంతో అతను ఏం చేస్తున్నాడు, ప్రయాణం చేస్తూ వచ్చాడు. చేసే ముందు అతను ఏమైంది, నిజమైనటువంటి ప్రపంచాన్ని పొందాడు. అంటే మన భక్తిలో కూడా నిజమైన ఆనందాన్ని మనము
పొందుతాము. అయితే దానికి మనం ఇప్పుడే ఇది ఏదైతే ఉంది, ఇక్కడ మనం కీర్తనలో నృత్యం చేస్తున్నాం, అంతా చేస్తున్నాం, అనర్థాల్లో ఉన్నాం మనం, ఇంకా నిజమైనటువంటి త్రిగుణాల్లో ఉన్నాం. ఈవెన్ కీర్తన కూడా మనము సరైనటువంటి భావంలో చేయడం లేదు. మనం మన ఆనందం కోసం మనం చేస్తున్నాం, భగవంతుని ఆనందం కోసం చేయాలి. సాధన భక్తి అనేది చాలా చాలా ముఖ్యం. సాధన భక్తిలో మీరు సాధన భక్తి నియమాలంతా ఉన్నాయి, భక్తి రసామృతి సింధులో ఉందన్నమాట. ఈ సాధన భక్తిని మనం బాగా ఆచరించినట్లయితే మనం రాగాన భక్తి స్థాయికి చేరుకుంటాం. సాధన భక్తి అంటే మనకి ఇష్టం లేకుండా కానీ మనం చేయాలి. మంగళారతికి ఇష్టం ఉండదు, మంగళారతికి రావాలి. జపం చేసేది ఇష్టం ఉండదు, జపం చేయాలి. ఈ విధంగా చేస్తూ వచ్చినట్లయితే ఒకరోజు రాగానొక భక్తి స్థాయికి వస్తాం. మనం పూర్తిగా ఆనందంగా చేసేటువంటి స్థాయికి వస్తాము. అప్పుడు నిజమైనటువంటి రుచిని, టేస్ట్ ని, రుచి అనేది ఎన్నోది, ఇది శ్రద్ద, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, తర్వాత నిష్ట, తర్వాత రుచి, తర్వాత ఆసక్తి. ఆ రుచి స్థాయికి మనం వెళ్ళాలి. టేస్ట్ ఇంకా మనం సాధుసంగం ఇంకా సమంగా చేయాలి, శ్రద్ధ సమంగా లేదు మనకి ఇంకా. మనం కాబట్టి మన శ్రద్ధను పెంచుకొని సాధు సంగతాన్ని చేయాలి. సాధు సంగతి తర్వాత భజన క్రియను బాగా చేయాలి. అనర్థ నివృత్తి తర్వాత మనకు మిగతా స్టెప్పులంతా కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఇంకేదైనా ప్రశ్న ఉందా?
హరే కృష్ణ బాబు. నెక్స్ట్. హరే కృష్ణ బాబు, ప్రభు జంతువులను చంపడం అనేది హింస అన్నారు, కరెక్టే? ఆ శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు ఆడ వేటాడినాడు, వేటాడతాడు కదా, అది హింస కాదా?
వండర్ఫుల్ క్వశ్చన్. జంతువులు చంపడం హింస కదా? శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు ఆయన జంతువులను వేటాడినాడు కదా, అది హింస కదా? ఇక్కడ చాలా మంది శ్రీరామచంద్రుడి గురించి చాలా విషయాలు చెప్తారు, బట్ ఆథరైజ్డ్గా మన ఆచార్యులు ఏం చెప్పాడు శ్రీరామచంద్రుడి మీద అనేది మన ముఖ్యం. చాలా మంది రకరకాలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు, శ్రీరామచంద్రుడు మాంసం తిన్నాడు అని చెప్పేస్తారు కొంతమంది రకరకాలుగా. అయితే శ్రీరామచంద్రుడు ఆయన తన యొక్క విల్లుని, కోదండాన్ని ఉంచుకునింది ఓన్లీ రాక్షసులను సంహరించడం కోసం, ఆయన జంతువుల్ని చంపడం కోసము కాదు. ఆయన చేసిందంతా కూడా ఈ రాక్షసు. కొన్నిసార్లు క్షత్రియుడు జంతువులను చంపచ్చు. ఎప్పుడంటే ఆ జంతువులు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడవిలో క్రూర మృగాలంతా కూడా పెరిగిపోయి సాధారణ జనాలకు కానీ హాని కలిగిస్తూ ఉన్నట్లయితే వాటిని క్షత్రియుడు సంహరించచ్చు. సంహరిస్తే ఏమవుతుందంటే వాటికి ఉన్నతమైనటువంటి, క్షత్రియుడు ధర్మం కోసం చేస్తున్నాడు అతను, అది తినేదానికోసమో లేదంటే ఇంద్రియ తృప్తి కోసమో చేయడం లేదు. అప్పుడు ప్రజలు కూడా ఏం చేసేవాళ్ళంటే, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు సత్యయుగంలో త్రేతాయుగంలో, ఆ ప్రజలు కూడా అవచ్చేం చేసేటువంటివి మనుషులు చంపేస్తున్నాయి. అక్కడ అరణ్యంలో మనుషులు, అరణ్య ప్రాంతాల్లో జీవులు జీవించేవాళ్ళు, మనుషులు చంపేస్తే వాళ్ళు మానవ జన్మ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మానవ జన్మను బాగా ఉపయోగించుకునేవాళ్ళు. దేనికి ఉపయోగించుకునేవాళ్ళు అంటే ఆత్మ సత్యతన కోసము ఉపయోగించుకునేవాళ్ళు. వీళ్ళ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఇవి కలత పంపించేటువంటివి ఈ జంతువులు. కాబట్టి వాటిని ఏం చేసేవాడు క్షత్రియుడు సంహరించి ప్రశాంతంగా ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు అభివృద్ధి చేయడం కోసము అవకాశం ఇచ్చేవాడు అనమాట. కాబట్టి అటువంటి జంతువులకు ఏమయ్యేది, వాటికి కూడా ఎలివేషన్ వచ్చేది. అవి కూడా ఏమయ్యేది, ఇటువంటి క్షత్రియులు కానీ అటువంటి క్షత్రుల చేత మరణించినటువంటి జంతువులు ఏమయ్యేటువంటివి, అవి కూడా ఏమయ్యేటువంటివి, మనుషులుగాను లేదంటే ఉన్నతమైనటువంటి లోకాలకు అవి ఎలివేట్ అయ్యేటమాట. ఇప్పుడు చేసేటువంటి చంపడానికి, అప్పుడు చంపడానికి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, ఇప్పుడు మనం లైక్ ఇండియాకు పాకిస్తాన్కి వార్ వస్తుందన్నమాట. ఇండియన్ సోల్జర్స్ వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళని చంపేస్తారు. మన భారతదేశం ఏం చేస్తుంది, వాళ్ళకి సన్మానం చేస్తుంది. అదే వారియర్ వచ్చి ఇక్కడ తిరుపతిలో మార్కెట్లోకి కాలిస్తే ఏమవుతుందే, ఊరేస్తారు. మనం అనవేస్తాం అనమాట, రెండు చంపేదే కదా, ఇది హింసే అది హింసే కదా. పాకిస్తాన్లో ఉండే వాళ్ళని చంపేది హింసే, మన భారతీయులను చంపేది హింసే. ఆ హింసకేమో రివార్డ్ ఇస్తున్నాము, ఈ హింసకేమో చేస్తున్నాము, లోపలిస్తున్నాము. ఏం డిఫరెన్స్ అక్కడ? దేశం కోసం చేస్తున్నాడు, ఇక్కడ స్వార్థం కోసం చేస్తున్నాడు. కాబట్టి క్షత్రియుడు ఒకవేళ చేసినా, అతను ఆ యొక్క వేట ఆడినా గానీ అది దేనికోసం చేసేవాడు, తన ఇంద్రియ భోగుల కోసం చేసేవాడు కాదు, అది ప్రజల కోసం చేసేవాడు. దాన్ని కర్మగా తీసుకునేదానికి లేదు. మనం అటువంటి క్షత్రియులు ఎవరు లేరు ఇక్కడ, ప్రపంచం కోసం చేస్తున్న వ్యక్తులు ఎవరు లేరు. కాబట్టి దాన్ని మనము ప్రోత్సహించకూడదు, జంతు హింసనే. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇంకేదైనా ప్రశ్న ఉందా?
ఇందాక మీరు మనసు ఏదనుకుంటే అది చేయకూడదు అని చెప్పారు కదా,
అప్పుడు మనసు ఒక్కసారి మంచిని కోరుకుంటుంది, అప్పుడు ఆ మంచిని కానీ చేయకూడదా?
మంచి ఆయన ఒక ప్రశ్న వచ్చి, మనసు ఏదైతే కోరుకుంటుందో అది చేయొద్దని చెప్పారు కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచి ఏది చెడేది తెలుసుకోవాలన్నమాట. మంచేది చెడేది. ఇప్పుడు బయట మన వ్యక్తులను అడిగినట్లయితే గన వాళ్ళకి, నేను ఒక వ్యక్తిని కలిశానమాట, అతను చాలా పెద్ద పొలిటీషియను, అతనికి ప్రచారం చేస్తూ గో సంరక్షణ గురించి చెప్తే ఆయన చెప్పాడనమాట, అది ఎట్లా వీలవుతుందండి, మన దేశానికి ఎంతో డబ్బులు వస్తుంది కదా, ఎంతోమందికి ఆహారం ఇస్తుంది కదా, గోవుల్ని వదిలి చంపి అది మనం ఎక్స్పోర్ట్ చేస్తే, కాబట్టి అది అతని దృష్టిలో అదేమి అదే మంచి. ఇంకోడు వచ్చారనమాట, ఇంకోటి అనుకుంటారనమాట, అతనికి జబ్బులు కొట్టేది కూడా మంచితనమాట అనమాట. అతనికి దొంగ ఉంటాడు, అతని మనసు ఏమనిపిస్తుందంటే అతను దొంగతనం చేస్తూ ఉంటాడు అనమాట, జబ్బులు ఇతరుల యొక్క వ్యక్తుల యొక్క జబ్బుల్లో డబ్బులు చేస్తున్నప్పుడు అతను కూడా అతనికి అది అతనికి మంచి అనిపిస్తుంది. కాబట్టి ఒక్కొక్కరికి ఏం చేశారు, ఇప్పుడు ప్రపంచంలో ఒక్కొక్కరు వాళ్ళ సొంత నియమాలను వాళ్ళు పెట్టేశారనమాట. అది వాళ్ళు ఏమనుకుంటారు, అదే వాళ్ళకి మంచి ఆలోచన అని చెప్పి అనుకుంటారు. కాబట్టి దాని మీద మనం డిపెండ్ కాకుండా శాస్త్రాలు చెప్తున్నాయి, భగవద్గీత భాగవతం చెప్తుంది, ధర్మత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఏమను మనం ఆచరించేటువంటి కూడా మొదటి స్థాయిలో మన మనసు ఇప్పుడు కలుషితమైన స్థాయిలో ఉంది కాబట్టి, మంచిది చెడు తెలుసుకునేటువంటి స్థితి మనకు లేదు కాబట్టి, మనమేం చేయాలి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, సాధువులు ఏం చెప్తున్నారు, గురువు ఏం చెప్తున్నారు, దాని ప్రకారం మనము నడుచుకోవాలి. ఎప్పుడైతే దీని ప్రకారం మనం నడుచుకుంటామో మన దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, అయితే ఇంటెలిజెన్స్ ఏమైంది, పొల్యూట్ అయిపోయింది, అది పొల్యూట్ అయిపోయింది, కల్మషాలతో కూడుకున్నటువంటి ఇంటెలిజెన్స్ ఉంది. కాబట్టి మనం వీలైనంత వరకు మనసు చెప్పేది ఆచరించకుండా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, సాధువులు ఏం చెప్తున్నారు, గురువు ఏం చెప్తున్నారు, దాని ప్రకారం మనం వెళ్ళినట్లయితే కనుక మన మనసు పవిత్రమైనప్పుడు అప్పుడు దాని మీద మనము ఆధారపడచ్చు. మనసు చెప్తుందనమాట, చిన్నగా స్టార్ట్ అవుతుందనమాట, జపం చేస్తూ ఉంటాం మనం, జపం చేసేటప్పుడు అది ఇక్కడ ఎందుకు జపం చేస్తావు, అక్కడ పోయి ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ జపం చేయమంటుంది, మనకు అది మంచి ఆలోచనగా కనిపిస్తుంది, మంచి ఆలోచనగానే కనిపిస్తుంది అనమాట. ఆడిపోయిన తర్వాత అక్కడి నుంచి అక్కడెందుకు కొంచెం బయట పోయి చేద్దామని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఆడిపోయిన తర్వాత రోడ్లో పోయి వాళ్ళని చూస్తా, అట్లా పోయే వాళ్ళని వచ్చి వాళ్ళని చూస్తూ మనం ఏం చేస్తాము, డైవర్ట్ అయిపోతాం. మనసేమో అది మంచిగా చెప్పింది మనకి, తర్వాత ఇంకేం చేస్తుంది, నాయన నువ్వు అది మంచి సైంటిఫిక్ సినిమా అని చెప్పిపోతారనమాట. తర్వాత ఆ సినిమా పోయిన తర్వాత ఇంకా మీకు తెలుసు రకరకాలటువంటి విషయాలు. మైండ్స్ మనసు మంది ఎప్పుడు మనము నమ్మకూడదు. ఇంటర్నెట్లో కూడా కూర్చుంటారనమాట చాలా మంది, వాళ్ళకి కావాల్సినటువంటి విషయాల కోసమే కూర్చుంటారు వాళ్ళు, ఏది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేదాని కోసం. చిన్నగా ఏమవుతుంది, మంచి యాడ్ వస్తుంది అనమాట అక్కడ టక్కని, అప్పుడు దానికి వెళ్ళిపోతారు ఫినిష్. అట్లా కాబట్టి మనం ఏం చేయాలంటే, సాధువులు ఏం చెప్తున్నారు, శాస్త్రాలు ఏం చెప్తున్నారు, గురువు ఏం చెప్తున్నారు, దాని ప్రకారం ఫస్ట్ పోవాలి. మనం ప్రథమ స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతాం మనం ట్రీట్మెంట్కి, డాక్టర్ కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇస్తాడనమాట, ఈ మందులు వాడు, ఈ మందులు వాడు అనేసి. మనకు మనసు కూడా చెప్తుంది ఈ మందులు ఎందుకు వాడాలి, ఇంకో మందు వాడినా కానీ అది నయం అవుతుందని చెప్పి. అట్లా మనం చేయడానికే లేదు, డాక్టర్ అని చెప్పాడు అది చేయాలి, మన మైండ్ చెప్పినట్టు చేస్తామంటే అది రోగం అనేది నయం కాదు. మెడికల్ షాప్లో ఎన్నో మందులు ఉంటాయి, బట్ డాక్టర్ దగ్గరికి ఎందుకు పోయి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షనే మనం తీసుకోవాలి. కాబట్టి మన స్థాయి ఏదంటే, ఏది మంచి చేదు అని తెలుసుకునే స్థాయి మనకు లేదు ఇప్పుడు. ఎందుకంటే మన మనసు పూర్తిగా కల్మషాలతో ఉన్నటువంటి పొల్యూటెడ్ ఇంటెలిజెన్స్ అనమాట మనకి. కాబట్టి మనము ప్యూర్గా మనం సాధువుల మీద శాస్త్రం మీద డిపెండ్ అయ్యి, మనం ప్యూర్ అయినప్పుడు, పవిత్రమైనప్పుడు అప్పుడు నీ మనసు మీద డిపెండ్గా. ఓకే, ఇప్పుడు డిస్టింగ్విష్ చేయడానికి కూడా మనకి ఏది మంచిది, ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చాం, జపం చేసేది మంచిదే, బాగా అందరితో కూర్చొని జపం చేస్తుంటాం, మనసు ఏమనిపిస్తుంది, అక్కడ పోతే జపం చే, అక్కడ పోయి జపం చేసి కదా అనిపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ అథారిటీస్ ఏం చెప్తారు, నో 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 డివోడ్స్తో కలిసి చేయమంటారు. మనకు మనసుకు మనకు అనిపిస్తుంది ఇది మంచిదే కదా, జపమే కదా చేస్తున్నాను నేను, అక్కడ చేసుకున్న దానికి ఇక్కడ చేసుకున్న డిఫరెన్స్ ఏమి అనిపించచ్చు. బట్ అది ఆ స్థాయిలో మనం లేము. మన మనసు ఇది మంచి అని చెప్పి అది మంచి అనిపించచ్చు, లాస్ట్కి నిన్న చెడుకు తీసుకెళ్ళిపోతుంది. అది మనసు ఏం చేస్తుంది, ఇక చెడు తీసుకెళ్ళిపోతుంది. ఎన్నో సందర్భాలు, ఒక ఎగ్జాంపుల్ కాదు, మీ పర్సనల్ లైఫ్లో చూడండి, మీకు మనసే మంచి ఆలోచన ఇస్తుంది అనమాట. మంచి అదేమో బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట, ఆలోచన చాలా బాగుంటుంది అనమాట. అది లైక్ మోసం చేసేదానికి అనమాట, అది మనసు మనల్ని మోసం చేస్తుంది అనమాట, చిన్నగా అది మనల్ని డైవర్ట్ చేస్తుంది. కాబట్టి మనసు ఎప్పుడు తీసుకోవద్దండి, ఇప్పుడు అది మంచిది కానీ చెడు కానీ, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అదే మంచిది, సాధువులు ఏం చెప్తున్నారు దాన్ని తీసుకోండి, తర్వాత మన మనసు పవిత్రమైనప్పుడు అప్పుడు మనసు తీసుకోండి. ఈ స్థాయిలో మనం తీసుకుంటే ఏమవుతామో మనం అది మన మనసు మనల్ని మోసం చేస్తున్నాం, ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం, ఫినిష్ చేస్తాం. చూడండి, మనం ఆలోచిస్తూ ఉంటాం, చిన్న ఆలోచన వస్తుంది. ఒకసారి ప్రభుపాద వరకు చెప్పారన్నమాట, జపం చేసేటప్పుడు ఎటువంటి కొంతమంది భగవంతుని యొక్క పిక్చర్ని రూపాన్ని చూస్తూ జపం చేయాలని చెప్పి అనుకుంటారనమాట. అది మంచిదే. మనసు కొన్నిసార్లు చెప్తున్నాడు మనకి, ఇది నీ కాన్సన్ట్రేషన్ రావాలంటే భగవంతుని యొక్క రూపాన్ని చూస్తూ జపం చేయి అనిపిస్తుంది అనమాట. అది చెడ్డ మంచి అది, బట్ శాస్త్రాలు చెప్తున్నాయి చేయొద్దు అంటున్నాయి. ఆ విధంగా చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నీకు భగవంతుని యొక్క కృష్ణుని యొక్క రూపాన్ని చూస్తూ ఉంటావు, టక్కనే కృష్ణుడు సినిమాలు గుర్తొస్తాయి, సినిమాలో కృష్ణుడు వస్తాడనమాట. తర్వాత చిన్నగా ఆ సినిమాలు కృష్ణుడు వేసి ఇంకెవరో వస్తారు, ఏదో సినిమాలు నువ్వు చెత్త చెత్తంతా చూసింటావు కదా, ఆ సినిమాలంతా వచ్చేస్తాయి ఇంకా మైండ్లోకి, నీ జపము లేదు తాపము లేదు అంతా పోతుంది ఫినిష్. మనసు ఏమో ఫస్ట్లో నీకు బాగా కృష్ణ చైతన్యం మంచి గుడ్ క్వాలిటీస్ తెప్పిస్తుంది అక్కడికి అనిపిస్తుంది అట్లా, బట్ లాస్ట్ నిన్ను బురదలోకి తీసుకెళ్ళిపోతుంది, బురదలోకే. కాబట్టి మనసు మాట మాత్రము అది వినే, మనం ఇంత అల్లాడుతున్నది ఇక్కడ భయంకరంగా అల్లాడుతున్నాం అనమాట, వినద్దండి ప్లీజ్. ఓకే, హరే
కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్? లాస్ట్ క్వశ్చన్.
ప్రభు, మీరు మనసు నమ్మకూడదు అంటున్నారు, కానీ ఇదేం నమ్మాలి మనం? అంటే కొందరు ఆత్మ ప్రకారం ఆత్మ నమ్మితే బాగుంటుంది అన్నారు, ఆత్మ ప్రకారం పోతే ఏదైనా జరుగుతుంది మంచి కార్యం కూడా అంటారు కదా, దేన్ని నమ్మాలి?
వెరీ గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఫస్ట్ మన సిచ్యువేషన్ మనం తెలుసుకున్నాం, ఫస్ట్ మనం ఎవరనేది శరీరం యొక్క శక్తి తెలుసుకున్నాం. భగవద్గీత కృష్ణ చెప్తున్నాడు, భూమి రపు నలో వాయు కమ్మనో బుద్ధి రేవచ్చ అహంకారం ఇది భిన్నా ప్రకృతి రస్తదా. ఇక్కడ మొదట స్ట్రక్చర్ వచ్చి మన శరీరం వచ్చి బయట గ్రాహ్యంగా ఉన్నటువంటి దీన్ని గ్రాస్ బాడీ అంటారు, తెలుగులో ఏమంటారు దాన్ని, గ్రాస్ అంటే స్థూల శరీరం. స్థూల శరీరము పంచభూతాలతో చేయబడి ఉంది, భూమి అగ్ని గాలి వాయువు ఆకాశం దీంతో తయారు చేయబడి ఉంది మన శరీరం. దీన్ని స్థూల శరీరం అంటారు. దీని లోపల మనస్సు బుద్ధి అహంకారంతో ఇంకొక శరీరం ఉంది, దాన్నే సూక్ష్మ శరీరం అంటారు. దాని లోపల ఆత్మ ఉంది, పైన ఒక కవరింగ్ ఉంది, లోపల ఇంకొక కవరింగ్ ఉంది, దాని లోపల ఆత్మ ఉంది. మనం కొన్నిసార్లు ప్యాకెట్లు చేస్తుంటాం, లోపల ఏదైనా పెట్టేసి స్వీట్ పైన ఒక కవరింగ్ వేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఇంకొక కవరింగ్ వేస్తారు, కింద చిన్న చిన్న పేపర్లు వేసి స్మూత్ పేపర్లు వేసి ప్యాక్ చేస్తారు, దానిపైన ఏం చేస్తారు బాగా స్ట్రాంగ్ ఉన్నటువంటివి వేస్తారనమాట ప్యాకింగ్. అట్లా కాబట్టి ఈ భూమి అగ్ని వాయువు జలము ఆకాశం తయారు చేయడం పైన కవరింగ్ ఉంది, లోపల సూక్ష్మ కవరింగ్, మనస్సు బుద్ధి అహంకారము, దాని లోపల ఆత్మ ఉంది. అంటే క్లియర్గా మనకు తెలుస్తా ఉంది, మనం కూడా ఏమంటాము, నా చెయ్యి అంటాము, నా కాలు అంటాము, నా మనస్సు అంటాము, నేను మనస్సు అని చెప్పి ఎప్పుడైనా అంటాం మనము, అనం అంటే నా మనస్సు అంటే నేను వేరే వ్యక్తిని, నా మైండ్, నా బుద్ధి, నా తెలివి, నా తెలివి, నా బుద్ధి, నేను కాదు, బుద్ధిని నేను కాదు, తెలివిని నేను కాదు, మనసుని నేను కాదు, అంటే నేను వేరే వ్యక్తిని, నేను ఆత్మని. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది మనసు మనం కాదనేసి. కానప్పుడు మనసు చెప్పింది మనం వినడానికి లేదు, ఎందుకంటే మనసు మన మనసు పవిత్రంగా లేదు, మన మనసు త్రిగుణాల మీద ఆధారపడి ఉంది, సత్వగుణము రజోగుణము తమోగుణము. కొన్నిసార్లు అది మంచిదిగానే అనిపిస్తుంది, ఆ మంచి అనిపిస్తే ఏం చేస్తుంది మనల్ని, అది చాలా మంది ఇప్పుడు బయట వ్యక్తులంతా కూడా వాళ్ళు చేసేదంతా వాళ్ళు మంచి అనుకుంటారు, మంచి అని చెప్పి అనుకుంటారు వాళ్ళు, మంచి అనుకోకపోతే వాళ్ళు చేయలేరు ఆ పని. దొంగ కూడా నేను చేసేది మంచి అనుకుంటాడు, టెర్రరిస్ట్ కూడా బాంబు పెట్టేది నేను మంచి అనుకుంటాడు వాడు. కాబట్టి దాని మాట వినకూడదు. ఎవరు మాట వినాలి? శాస్త్రాల మాట వినాలి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, నువ్వేం చేయాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. నువ్వు టేప్ రికార్డు కొంటావు, నీ మైండ్ చెప్పినట్టు చేస్తే అది పనిచేయదు. అది కేటలాగ్ ప్రకారం వాళ్ళు కొత్త టేప్ రికార్డు ఎక్కడి నుంచో వచ్చింది, అది క్యాట్లాగ్ పెట్టుకొని చేస్తే అది బాగా పనిచేస్తుంది. అది మేమేం చెప్తున్నాం, నీ జీవితం నువ్వు బాగా ఉపయోగించుకో, అయితే క్యాట్లాగ్ పెట్టుకొని ఉపయోగించుకోని చెప్తున్నాం. భగవద్గీతను పెట్టుకుని నువ్వు జీవితాన్ని నువ్వు చెయ్యి, అన్ని పనులు చెయ్యి, నువ్వు ఏ విధంగా తినాలి భగవద్గీతలో ఉంది, నువ్వు ఏ విధంగా మాట్లాడాలి భగవద్గీతలో ఉంది, నువ్వు ఏ విధంగా జీవించాలి భగవద్గీతలో ఉంది, దాని ప్రకారం నడుచుకోని చెప్తున్నావు. నీ తల్లిదండ్రులు ఎట్లా ప్రవర్తించాలి శాస్త్రంలో ఉంది, జీవులతో ఎట్లా ప్రవర్తించాలి శాస్త్రంలో ఉంది, స్నేహితులతో ఎట్లా ప్రవర్తించాలి శాస్త్రంలో ఉంది, నువ్వే విధంగా నిద్రపోవాలి శాస్త్రాల్లో ఉంది, నువ్వే విధంగా కర్మలు పని చేయాలి శాస్త్రాల్లో ఉంది, ఏ విధంగా ధనాన్ని అర్జించాలి శాస్త్రాల్లో ఉంది, దాని ప్రకారం నడుచుకోని చెప్తున్నావు. నీ మైండ్ చెప్పినట్టు మైండ్ చెప్తుంది, వంద చెప్తుంది, నేను చెప్పాను కదా, అందరూ వాళ్ళు చేసేది అందరూ కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు, బయట తప్పనుకుంటే ఆ వ్యక్తి యాక్టివిటీని అతను చేయలేడు, ఆ కార్యక్రమాన్ని చేయలేడు.
మనకి ఏది మంచి అనిపిస్తుందో అది చెడు కావచ్చు. ఇప్పుడు డాక్టర్లు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఆపరేషన్ అంతా చేస్తూ ఉంటారు అనమాట, రకరకాల ఆపరేషన్స్. వాళ్ళు ధనాన్ని అర్జించేదే వాళ్ళు మంచి అనుకుంటారు, రకరకాల మార్గాల్లో ధనాన్ని అర్జిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు కిటికీలో నుంచి వాళ్ళు చూసి జనాలు ఎక్కువ అయితే పేషెంట్లు డాక్టర్కి చాలా ఆనందం అనమాట. మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు బయట చూస్తూ ఉంటాం, డాక్టర్ చూసి అతను హ్యాపీ అయిపోతుంటాడు అనమాట. ఇక్కడేమో ఇతనికి బాధ, అతనికేమో అది మంచి, అతనికేమో అది చాలా ఆనందాన్ని ఇస్తా ఉంది, ఇతనికేమో ఇక్కడ జనాలకి అంత కూడా రోగాలు ఎక్కువైపోతే ఏమవుతుంది, రోగాలు ఎక్కువ పోతే డాక్టర్కి ఆనందము జనాలకే బాధ. అట్లా మనకు కొన్నిసార్లు మన మైండ్ మనకి ఏదైతే మంచి చెప్తుందో అది ఇతరులకి చెడు కావచ్చు, అది ఇతరులకి అన్యాయం కావచ్చు, చెడు కావచ్చు, బాధ కలిగించవచ్చు, మనకేమో అదే మంచి కావచ్చు. కాబట్టి దాన్ని మనము తీసుకోకూడదు, శాస్త్రాలు చేద్దాం దాన్ని తీసుకోవాలి, దాని ప్రకారం మనము నడుచుకోవాలి. ఏమైనా స్టూడెంట్స్ గైడ్లైన్స్ ఉన్నాయి శాస్త్రాల్లో ఏ విధంగా స్టూడెంట్ లైఫ్ ఉండాలనేసి. కాబట్టి దీని ప్రకారం నడుచుకుంటే ఏమవుతుంది, ఈ గైడెన్స్ ప్రకారము మైండ్ ఏమవుతుంది, క్లీన్ అవుతుంది, శుభ్రం అవుతుంది, అనర్థ నివృత్తి జరుగుతుంది. అప్పుడు అదే గురువుకి మనకి తేడా, గురువు మైండ్ చెప్పినట్టు విండు, పరమాత్మ లోపల ఉంటాడు అనమాట, పరమాత్మ చెప్పినట్టు ఆయన వింటాడు, పరమాత్మ సూచనలు మనము డైరెక్ట్గా తీసుకోగలుగుతాం. ఇప్పుడు మైండ్ కూడా ఆధ్యాత్మికంగా ప్రవర్తిస్తుంది అనమాట, అది భౌతికంగా ప్రవర్తించదు, ఆ స్థాయి చాలా క్లిష్టమైనటువంటి స్థాయి అనమాట. అంతవరకు మన మైండ్ చెప్పినట్టే తీసుకోకూడదు, మనకేం కావాలో శాస్త్రాల్లో ఉంది, అందుకే గైడెన్స్ తీసుకోవాలి. నాట్ ఓన్లీ శాస్త్ర, ముగ్గురు గైడెన్స్ తీసుకోవాలి మన జీవితానికి, సాధువుల గైడెన్స్ తీసుకోవాలి, శాస్త్రాల గైడెన్స్ తీసుకోవాలి, గురువు గైడెన్స్ తీసుకోవాలి. అది కూడా మనం అది ఆ శాస్త్రాన్ని పెంచుకునేటప్పుడు జాగ్రత్తగా పెంచుకోవాలి. రకరకాలు వచ్చేసినాయి ఇప్పుడు శాస్త్రాలు, పవిత్రమైనటువంటి ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఇచ్చేటువంటి సూచనలు తీసుకోవాలి, ప్రామాణికమైనటువంటి సాధు ఇచ్చేటువంటి సూచనలు తీసుకోవాలి, ప్రామాణికమైన గురువు ఇచ్చేటువంటి సూచనలు తీసుకోవాలి. మన జీవితము చాలా ఆనందంగా, ప్రతి ఒక్క స్టెప్లను మనకు ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఈవెన్ బ్రహ్మచారి స్టూడెంట్ లైఫ్ ఏ విధంగా ఉండాలి, గృహస్థ ఏ విధంగా ఉండాలి, చనిపోయేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఆహారం ఎట్లా తీసుకోవాలి, మన కుటుంబ సభ్యులు ఎట్లా ఉండాలి, ఎవ్రీథింగ్. ఈవెన్ తండ్రి ఏ విధంగా ఉండాలి, తల్లి ఏ విధంగా, ఎవ్రీథింగ్ గైడెన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఈవెన్ రాజులు రాజ్యాన్ని పరిపాలన చేసిన వ్యక్తులు వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తున్నాయి, వ్యాపారం చేసే వ్యక్తి గైడ్ లైన్స్ ఇస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మనం దాన్ని క్యాట్లాగ్నే మనం ఉపయోగించుకోవాలి. మన జీవితంలో చాలా పెద్ద విషయం అనమాట ఇది. మనం ఏం చేస్తున్నాము, అది ఉపయోగిస్తే ఏమవుతుంది, కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు ఎందుకంటే మనం ఆనందంగా ఉండడం కోసమే. మనం ఆనందంగా ఉండాలి, అదే సమయంలో ఇతరుల యొక్క జీవుల యొక్క ఆనందానికి కలత పందించకుండా ఉండాలి, దానికోసమే నియమాలు ఇచ్చారు శాస్త్రాల్లో. ఇప్పుడు మనం ఆనందంగా ఉండాలన్నప్పుడు ప్రతి ఒక్క జీవి ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది. కాబట్టి శాస్త్రాలు ఏం చేస్తాయి, ఎటువంటి జీవికి ఇబ్బంది కలగకుండా వాటి యొక్క స్వేచ్ఛకి మనం ఆనందంగా ఉండడం కోసం గైడ్లైన్స్ ఇచ్చాయన్నమాట. అది మనకి ఇష్టం లేదు, మనం స్వార్థం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఆనందంగా ఉంటే చాలు ఇతరులు ఏమన్నా అయిపోయినాయి, ఆ భావనలో మన ఉంది కాబట్టి మన శాస్త్రాన్ని మనము యాక్సెప్ట్ చేయడం లేదు, తీసుకోవడం లేదు. అది దానివల్ల మనకే ప్రమాదం. మనం ఆనందంగా ఉన్న చెప్పి అనుకుంటున్నాము, ఈ ఆనందం కోసము చాలా జీవుల్ని మనము ఇబ్బంది పడుతున్నాము. అది ఏదో విధంగా కావచ్చు, చంపడమే కాదు, అది వేరే రకాలుగా ఎన్నో రకాలుగా మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ విధంగా మనము ఇబ్బంది పరుస్తున్నాం కాబట్టి మనకు ఆనందం అనేది లేదు. కాబట్టి శాస్త్రాలు, ప్రమాణికమైన శాస్త్రాలు, సాధువులు, గురువుల యొక్క గైడెన్స్ లో మన వల్ల ఇంతకుముందు ఆ సిస్టమ్ ఉంది. మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి గురువు ఉన్నారు, ప్రతి ఒక్కరు శాస్త్రాలు రెఫర్ ఏదైనా మాట్లాడేటప్పుడు శాస్త్రాన్ని రెఫర్ చేసేవాళ్ళు. ఒక డిస్కషన్ ఉంది అనుకోండి, మహాభారతంలో మనం కానీ స్టడీ చేసినట్లయితే కన్నా ప్రతి ఒక్క మాట మాట్లాడినా వాళ్ళు శాస్త్రాన్ని రెఫర్ చేసేవాళ్ళు, ఓ ఈ విధంగా అప్పుడు అక్కడ జరిగింది, ఈ విధంగా ఇట్లా జరిగింది, కాబట్టి ఆ విధంగా మనము చేయాలి. డిస్ప్యూట్స్ ఏదైనా వచ్చాయనుకో, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక బంగారాన్ని దొంగతనం చేసింటాడు, అతను చేసేవాడు చెప్పేవాడు నువ్వు ఈ విధంగా దొంగతనం చేస్తే, ఇంతకుముందు ఒక అతను దొంగతనం చేసి అతను జక్కాలైపోయాడు, ఏమి జక్కాలంటే ఏమి తోడేలైపోయాడు, కాబట్టి చాలా డేంజర్ నీకు అంటే అతనేం చేస్తాడు తొందరగా బయటపోతాడనమాట. శాస్త్రాలు రెఫర్ చేసేవాళ్ళు, ఈవెన్ కుటుంబ సమస్యలు ఏదైనా వచ్చినా కానీ వాళ్ళు శాస్త్రాలు రెఫర్ చేసేవాళ్ళు. ఇది ఒక తల్లిదండ్రులకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఇంతకుముందు వాళ్ళు గృహస్థులు ఏ విధంగా నడుచుకున్నారు, శాస్త్రాలు రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్క దానికి మనకు ఆన్సర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం వాటిని ఉపయోగించుకుంటే చాలు, మన జీవితంలో నేను ఆనందంగా ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఉండేటివి అనమాట. వాళ్ళు ఇంతకుముందు మనం చర్చించాం కదా, హరియాశ్వాస్ ఎట్లా ఉన్నారు మీకు చెప్పాను నేనే ఒక ఎగ్జాంపుల్. వాళ్ళు ఎంత వండర్ఫుల్గా ఉన్నారు, ఎంత షార్ప్గా ఉన్నారు అనేసి. కాబట్టి శాస్త్రాల ప్రకారం పోతే మనము మైండ్ మనం పోకూడదు, చాలా డేంజర్ అనమాట. ఓకే, యూ అండర్స్టాండ్ ద పాయింట్? ఐ థింక్ టైమ్ ఇస్ ఓవర్. నెక్స్ట్ టైం మళ్ళీ కలుస్తాం. అబ్బాయి.
ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ ప్రభు నెక్స్ట్ కండక్ట్ అవ్వచ్చు.
నేను అడిగేది ఏమన్నా తప్పు అయితే కొంచెం క్షమించండి.
అలా చెప్పండి.
ఇప్పుడు ప్రపంచంలో కొంతమంది సాధువులు అక్కడక్కడి నుంచి వచ్చి ప్రజలు కొంతమంది మోసపోతున్నారు. వాళ్ళ మనం ఎట్లా ప్రజలు వాళ్ళను గుర్తించి మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో తెలుసుకో.
వెరీ గుడ్. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా మంది సాధువుల వేషంలో జనాల్ని మోసం చేస్తున్నారన్నమాట. చాలా డేంజర్. దానివల్ల ఏమవుతుందంటే జనాల్లో ఈ ఫెయిత్ అనేది పోతుంది. సాధువుల మీదే అందరినీ అదే అనుకుంటారు. ఎవరు కాషాయం వేసుకుంటే అట్లా వాడు అనుకునేస్తారు అన్నమాట. కాబట్టి మనకు చాలా బాధ్యత ఉంది. ఇంతకుముందు 2 రోజులకు ముందు ఒక మహారాజు వచ్చాడు యుఎస్ నుంచి. ఆయన చెప్పాడనమాట, మనము చాలా మంది గోల్డ్ షాప్కి వెళ్తాం. గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు బంగారాన్ని ఎట్లా పరీక్షిస్తారంటే మామూలుగా మనం చూసేది అది బాగా జిగిల్ అంటుంటే మనం ఏం చేస్తాం, దాన్ని కొనేస్తాం. అతను ఏం చేస్తాడు, అతను కూడా ఇస్తాడనమాట, అదే ఇది 24 క్యారెట్ గోల్డ్ తీసుకొని చెప్తాడు. మనం కూడా దాన్ని చూసి పట్టుకునేసి అది బాగా మెరుస్తుంటే మనం ఏం చేస్తామో దాన్ని తీసుకునేస్తాం అనమాట. కొంచెం తెలివైన వ్యక్తి ఏం చేస్తాడంటే అతను నేను పరీక్షించాలని చెప్పి పాదరసం ఉంటుందన్నమాట. దాంట్లో కానీ మనము బాగా గీచినట్లయితే కానీ ఒక రాయి ఉంటుంది స్పెషల్ స్టోను, దాంట్లో గీస్తే ఏమవుతుందంటే పాదరసంలో కానీ అది గీకినట్లయితే కన్నా ఒరిజినల్ అయితే అట్లే ఉంటుంది ఆ గీటు. నకిలీ అయితే ఏమవుతుంది, అదే పోతుంది. అతను ఎప్పుడైతే అది మనం గీకడానికి ప్రయత్నం చేస్తామో తక్షణమే అతను ఏమంటాడు, లేదు నీకు ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది లోపల అది ఇస్తానని చెప్పి దాన్ని తీసుకునేస్తాడు. అంటే అతను తెలుసు అనమాట, ఇతనికి బంగారాన్ని ఎట్లా పరీక్షించాలో ఇతనికి తెలుసు అనేది అతనికి తెలుసు. కాబట్టి అతను ఏం చేస్తాడు, వేరే మంచి ఒరిజినల్ ఐటమ్ మనకి తెచ్చిస్తాడు అనమాట. అదేవిధంగా పట్టు, మనం పట్టు వస్త్రాలకు వెళ్తాం. వస్త్రాలకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, చూస్తాం అన్నాడు, బాగా షైనింగ్ ఉంటాయి పట్టుకుంటాం, బాగా గరగర బాగుంటుంది అనమాట. అది ఇచ్చేయమంటారు మామూలుగా. పట్టును అట్లా కాదనమాట, ఒక దారాన్ని తీసుకొని దాన్ని గీయాలన్నమాట. గీస్తే అది మంచి స్మెల్ వస్తుంది, చెడు స్మెల్ రాదనమాట. బ్యూటిఫుల్ మట్టి భూమి స్మెల్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం అట్లా ఆ దారం తీసుకొని అగ్గిపుల్ల గీయడానికి ప్రయత్నం చేస్తాం తక్షణమే వ్యాపారవేత్త ఏమంటారంటే, వద్దు మంచి శారీ మంచిది స్పెషల్ ఐటమ్ ఉంది నీకు అని చెప్పి అది తీసుకునేస్తాడు. అతను తెలిసిపోయింది అనమాట ఇతనికి ఎట్లా పరీక్షించాలో తెలుసు అనేసి. దీని ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మనం కూడా నిజమైన సాధువు ఎవరు తెలుసుకోవాలి రూపు కోసం. అందుకనే నిజమైన సాధువు ఎట్లా తెలుస్తాడంటే శాస్త్రాలు మనం రెఫర్ చేయాలి. శాస్త్రాలు సాధువుకునేటువంటి లక్షణాలు శాస్త్రాలు చెప్పారనమాట. మన భగవద్గీతలో, భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో, ఉపనిషత్తుల్లో సాధు ఏ విధంగా ఉండాలి అనేటువంటి సాధు యొక్క లక్షణాలు ఇచ్చాడు. మొదటి మనకు ఉపదేశామృతంలో రూపకోసం చెప్తున్నాడు సాధు ఎట్లుండాలంటే, వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగం ముద్రోపస్థ వేగం ఏతాన్ వేగాన్ని విశేషదేరా సర్వామపం ప్రతిబింబిశిష్య. అతను ఇంద్రియాలని అదుపులో ఉంచుకొని ఉండాలి. అతను నాలుకని, తర్వాత ఈ యొక్క మాటల్ని, తర్వాత తన యొక్క ఉదరాన్ని, మర్మాయవాల్ని, అన్నింటినీ ఇంద్రియాలంతా కూడా అతను అదుపులో ఉంచుకోండాలి. సాధు యొక్క లక్షణాలు అనమాట. కాబట్టి మనము శాస్త్రాలు బాగా చదివినట్లయితే సాధు యొక్క లక్షణాలు మనకు తెలుస్తాయి. అప్పుడు అటువంటి వ్యక్తి యొక్క సంగతిని మనము చేయాలి. ఇప్పుడు జనాలకి ఈ శాస్త్ర జ్ఞానం లేదు కాబట్టి దొంగలను ఏమని ఉన్నాడు సాధు అని చెప్పి, వాళ్ళు సాధువు కాదు. అతను సాధు ఎప్పుడు దొంగ కాడు, అతను దొంగ. దొంగ ఏం చేస్తున్నాడు, సాధువు దుస్తుల్ని వేసుకుంటున్నాడు, జనాల్ని మోసం చేస్తున్నాడు. అంటే జనాలకి పరిశీలించేది తెలియదు అనమాట, సాధు యొక్క లక్షణాలు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే శాస్త్రంలో క్లియర్ గా ఉంది హూఇస్ సాధు, నిజమైనటువంటి సాధు ఏ విధంగా ఉంటాడు, సాధు యొక్క క్వాలిటీస్ ఏమి, ఆయన పనులేమి, ఆయన మాట్లాడే విధానం ఏమి. సాధు ఎప్పుడు మౌనవ్రతం చేస్తూ ఉండడు, కృష్ణుని గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడనమాట. ఆ నిజమైనటువంటి సాధువు ఎప్పుడు ఆయన యొక్క కృష్ణుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైతే ఈ యొక్క కృష్ణుని గ్లోరిఫై చేస్తూ ఉంటారో, కృష్ణుని యొక్క దేవదత్వాన్ని అభినందిస్తారు, అటువంటి వ్యక్తి నిజమైనటువంటి సాధువు. నేను దేవుడు అని చెప్పే వ్యక్తి ఎప్పుడు అతను సాధువు కడుతుంది, దొంగ అన్నమాట. కాబట్టి మనం మొదటి బాధ్యత వచ్చి సాధు యొక్క లక్షణాలను మనము తెలుసుకోవాలి. సాధు యొక్క భావంలో ఆయన ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా నడుచుకుంటాడు, అతను గురువు ఉండాలి. నిజమైనటువంటి సాధువుకి, నిజమైనటువంటి వ్యక్తికి ఆయన గురువు ఉండాలి. ఆయనకు ఇంకొక గురువుకి గురువు ఉండాలి. ఆ పరంపర కృష్ణునికి కనెక్ట్ అయి ఉండాలి. ఆ విధంగా చాలా లక్షణాలు ఉన్నాయి శాస్త్రాల్లో సాధుకునే లక్షణాలు. ఆ లక్షణాలను మనం తెలుసుకొని ఇతరులకు మనం చెప్పాలి. అటువంటి వ్యక్తుల యొక్క మనం ఎప్పుడో చెప్పాము ఇంతకుముందు, 10 సంవత్సరాల నుంచి మన భక్తులు చెప్తున్నారు చీటింగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు జనాలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. కాబట్టి మనం వాళ్ళని మన నిజమైనటువంటి సాధువులతో పోల్చడానికి లేదు. ఆ దేశంలో అటువంటి వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వకూడదు అనమాట. మనం శాస్త్రాలను బాగా చదవాలి, జ్ఞానం అనేది బాగా మనం పొందాలి. సాధువు ఎప్పుడు అతను ప్రైవేట్ లైఫ్ అనేది ఉండదు సాధువుకి. సాధువుకి ప్రైవేట్ లైఫ్ అంటే అది ఏమంటారు దాని తెలుగులో, సొంత జీవితం ఉండదు. ఇప్పుడు ఓపెన్ బుక్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ బ్రహ్మచారిస్ ఉన్నారు, వాళ్ళకైనా సెపరేట్ లైఫ్ ఉందా? వాళ్ళకి ఇక్కడ చాలా మంది శ్రేయస్ పిల్లకలు ఉన్నారు, 24 అవర్స్ పబ్లిక్ లో ఉంటారు. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ మన సాధువులు ప్రైవేట్ లైఫ్ ఏం లేదు ఇక్కడ. అంటే ఏమంటారయ్యా ప్రైవేట్ లైఫ్ అంటే తెలుగులో, వ్యక్తిగతంగా సపరేట్ లైఫ్ అనమాట. ఆహారం తీసుకునేది అందరూ కలిసి తీసుకుంటారు, ఇక్కడ నిద్రపోయేది అందరూ నిద్రపోతారు కలిసి. ప్రతి ఒక్క కార్యక్రమం ఏం చేస్తారు ఇస్కాన్ లో, ఓపెన్. పబ్లిక్ లో ఒక లైఫ్, బ్యాక్ సైడ్ ఒక లైఫ్ లేదు మనకి ఇక్కడ ఇస్కాన్ లో. ఈ దొంగలకి మాత్రం ఉంటుంది అది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి అనమాట, మాట్లాడేది కానీ చేసేది కానీ అంతా, బట్ బ్యాక్ సైడ్ చూస్తే వాళ్ళు. కాబట్టి ఈ ఈ యొక్క డబుల్ లైఫ్ ఉండే వాళ్ళు ఎప్పుడు నమ్మద్దండి. నిజమైన సాధువు ఎప్పుడు ఓపెన్ గా ఉంటాడు, ఎప్పుడు అతను ఓపెన్ గా ఉంటాడు అనమాట. కృష్ణుణ్ణి అతను గుర్తిస్తాడు, కృష్ణు యొక్క దేవదత్వాన్ని గుర్తిస్తాడు అనమాట. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను సాధువు అంటే ఎట్లా ఉండాలనేసి. ఇక్కడ మన మన డివోడీస్ ఇంతమంది ఉన్నారు బ్రహ్మచారీసు, అందరితో కలిసి ఉంటారు, మాట్లాడేది కానీ తర్వాత ఇక తినడం కానీ అన్ని కూడా వాళ్ళు ఓపెన్ అనమాట. ప్రతి ఒక్కరు చూడొచ్చాను. ఒకసారి ఏమైందంటే, ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ అనమాట, ఒక ప్రఖ్యాత ఛానల్ వ్యక్తి వచ్చారనమాట. అప్పుడు ఆ ఛానల్ చాలా ఫెరోషియస్గా ఉందనమాట, అందరినీ బ్లాక్మెయిల్ చేయడము భయపెట్టడం అంతా చేస్తూ ఉన్నారనమాట. నా దగ్గరికి వచ్చారనమాట, ఇక్కడికి నా దగ్గరికి వచ్చి, అవును మీ ఆశ్రమంలో ఏమేమో జరుగుతున్నాయంట మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ సీక్రెట్ కెమెరాలు పెట్టాలని చెప్పాడనమాట. సరే కూర్చోమని చెప్పాను నేను, మళ్ళీ ఏదేదో మాట్లాడదాం నేను చెప్పాను. సీక్రెట్ కెమెరా అవసరం లేదు, ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది, ఒక నెల నువ్వు వెళ్ళేదానికి లేదు ఇక్కడి నుంచి అని చెప్పాను నేను. 1 మంత్ నీకు రూమ్ ఇస్తున్నాను, తెల్లవారి నుంచి సాయంత్రం వరకు మాతోనే ఉండాలి నువ్వు, మళ్ళీ సాయంత్రం నుంచి రాత్రి తెల్లవారి వరకు నువ్వు 24 అవర్స్ మాతోనే ఉండాలి, ఓపెన్ కెమెరాస్ పెట్టమని చెప్పాను. సీక్రెట్ కెమెరా ఓపెన్ గా పెట్టు, 24 అవర్స్ నాతోనే ఉండని చెప్పాను. నా రూమ్ లో పడుకో, నాతోనే తిను, నాతోనే మంగళారతి లేయి, నాతోనే జపం చెయ్యి. విత్తరపోయినాడు అతను, మాకు ప్రైవేట్ లైఫ్ లేదు నాయన, నువ్వు సీక్రెట్ కెమెరాలు పెట్టాల్సిన పని లేదు, నాతోనే ఉండి అంటున్నాను కదా, నేను నా రూమ్ లో ఉండి అంటున్నాను కదా అని చెప్పారనమాట. మళ్ళీ అతను సరెండర్ అయిపోయాడు, పైన కూర్చున్న వ్యక్తి లాస్ట్ కింద కూర్చున్నాడు అనమాట. అట్లా మనం భయపడాల్సిన పని లేదు అనమాట. నిజమైనటువంటి సాధువు ఎప్పుడు భయపడ్డు. అది ఓపెన్ కెమెరాలు పెట్టచ్చు, సీక్రెట్ ఏదైనా పెట్టచ్చు అనమాట, మనకేముంది. ఓపెన్ ఓపెన్ లైఫ్ మంది, ఓపెన్ బుక్ అనమాట, సాధువుది ఓపెన్, అందరికీ ఓపెన్ అనమాట. కాబట్టి ఈ కలియుగంలో ఎక్కువ ఈ దొంగలు ఏం చేస్తారంటే, ఈ సాధువుల్ని ఏమైనా మార్కండేయమని కూడా చెప్తున్నారు అనమాట. ఈ యొక్క దొంగలు ఏం చేస్తారంటే, కాషాయ వస్త్రాలు వేషం వేసుకుని జనాల్ని మోసం చేస్తారనమాట, భయంకరంగా మోసం చేస్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అటువంటి వాళ్ళని చాలా తీవ్రంగా కూడా వాళ్ళకి మనం శిక్షించాలి కూడా. అది ప్రభుత్వ బాధ్యత. అది మనం కూడా ఏం చేయాలంటే, జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి. నిజమైన సాధువు ఎవరు, నిజమైనటువంటి వ్యక్తి ఎవరు, సాధు యొక్క గుణాలు ఏవి, అవంతా కూడా మనం వాళ్ళకి తెలపాలన్నమాట. ముఖ్యంగా మన సాధు యొక్క గుణాలను తెలుసుకొని ఆయన యొక్క యాక్టివిటీస్, ఆయన యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకొని, ఆ లక్షణాలు తెలుసుకొని మన జనాలకి వివరించాలి. హరే కృష్ణ. అర్థమైందేనా? ఓకే, ఇప్పటితో ఇంకా ఇప్పటికే టైం అయిపోయింది, హాఫ్ అన్ అవర్ ముగిస్తా.
బెస్ట్ క్వశ్చన్ సార్, బెస్ట్ క్వశ్చన్,
అన్ని బెస్ట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేయలేము.